ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ దేవుని పిలుస్తాం కదా, మమ్మల్ని పిలిచారు కదా, మీరు రాగానే ఉంటారు, మర్యాద చేస్తారు కదా, వచ్చిన తర్వాత నిల్చోపెట్టి ఉంచారు కదా, కూర్చోపెడతాం కదా. తర్వాత కాస్త పూర్వం ఆచారం పాద ప్రక్షాళన, అది పాళ్ళం పాదాలు కడవడం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చేతులు కడుక్కోవటం, కరోనా సమయంలో మస్ట్ అయిపోయింది కదా అప్పుడు, అందుకని చేతులు కడుక్కోవటం. మూడోసారి కాస్త మంచినీళ్ళు తీసుకోండి అంటాం కదా. ఈ క్రియ అంతా దేవుడి దగ్గర చేస్తున్నాము. ఏ దేవుడికి పూజ చేసినా ఇవన్నీ జరుగుతాయి. ముందర ప్రార్థన అంటే రండి అని ప్రార్థించడం, నెక్స్ట్ మళ్ళా ఈ క్రియ అంతా జరగటం. తర్వాత ఇప్పుడు మూడు సార్లు మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత మధుపర్కార్థం అక్షరాన్ని సమర్పయాన్ని, అంటే పెళ్ళైన తర్వాత పెళ్లికి చూడండి, పెళ్లి కొడుకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బెల్లమును మధు కలిపి కొంచెం బలంగా ఉండాలి అల్లుడు గారు అని ఇస్తారు, అంటే మర్యాద కోసం, అది మధు బర్కారం అంటారు దాన్ని. ఇంకో విధంగా ఏంటంటే కట్టుకోవడానికి అదే బట్టలతో స్నానానికి పంపించారు కదా, తుండు పెట్టాను కట్టుకోండి అంటారు. అలాగే ఆడవాళ్ళకు కూడా పూర్వం మడి వస్త్రం ఇది ఉండేది, ఉన్నట్టుగా ఎప్పుడో వెళ్ళిపోయి లేదు, పూర్వం అట్లా సాంప్రదాయం ఉండేది, ఇప్పుడంటే మీరు మారిపోయినాయి కానీ, అందుకని మధుబర్కం దాన్ని కూడా. తర్వాత ఇక పంచామృతాలు, మన ఓపిక దేవుడికి పంచామృతాలు కావాలంటే స్నానం చేయిస్తాం. ఎప్పుడు ఏ సేవ చేసినా మనని మనం ఎంత శుచి శుభ్రతగా చూసుకుంటామో దేవుడి విషయంలో కూడా మనం అంత శుచి శుభ్రతగా చూడాలి. అందుకని మనం పంచామృత స్నానం చేయించినా కూడా మనం శాస్త్రం ప్రకారం చేయిస్తాం కానీ అక్కడ మాత్రం వెంటనే నీళ్లతో అందుకుని శుద్ధోదక స్నానం అంటాం ప్రతిసారి. ఇంకా మీతో చేయించలేను పంచామృతం చేయిస్తే ఒక్కొక్కసారికి ఒక్కొక్కసారి మనం శుద్ధోదక స్నానం సమర్పయాం, క్షీరణ స్నాపయామి శుద్ధోదక స్నానం సమర్పయాం. ఇప్పుడు ఏంటంటే మన పంచామృత స్నానార్థం ఇది నారికేళ ఫలోదక స్నానం. ఎందుకంటే ఈ నారికేళ ఫలం అంటే అది పూర్ణ ఫలం అంటారు. అన్నిటికన్నా ఫలాల్లో గొప్పది ఏది అంటే మనం మామిడి పండు అనుకుంటాం, అరటి పండు అనుకుంటాం, కానీ పూర్ణ ఫలం ఏదంటే కొబ్బరి బొండమే. అందుకనే పెళ్లికి కూడా చూడండి కొబ్బరి బొండం అర్పిస్తారు, అరటిపళ్ళు పెట్టినా కొబ్బరి బొండం అర్పిస్తారు, అది పూర్ణ ఫలం అన్నమాట. అది చూడండి ఎంత నిండుగా ఉంటుందో, దానికి చాలా అర్థం ఉంది. లోపల నీరు, ఆ నీరు హరాయించితే దాంట్లో పువ్వు, దాంట్లోంచి మొక్క రావడం, పూర్ణ ఫలం అన్నమాట. అందుకని పంచామృత స్నానార్థం నారికేళ ఫలోదక స్నానం సమర్పయాలి. తర్వాత వెంటనే మళ్ళీ శుద్ధోదక స్నానం అంటాం. ఆ తర్వాత మనం ఏంటంటే కాస్త అభిషేకం చేసుకోవాలి. మనం ఈ ముచ్చటంతా ఎక్కడ చేసుకుంటాము, ఎవరినన్నా కూర్చోబెట్టి ఇవన్నీ పోస్తానంటే పోంచుకుంటారా, పోంచుకోరు కదా. అందుకని దేవుడైతే పాపం మనమే, నీ తృప్తి ఎలా ఉంటే నువ్వు అలా చేయి. అందుకనే దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ఇంటికి తాళం పెట్టేసి వాళ్ళ దండ వేసి మనం ప్రయాణం మీద బయటికి వెళ్ళినా, ఒక నెల రోజుల తర్వాత వచ్చినా, పూలు ఎండిపోయినా కూడా ఆయన అలాగే ఉంచుకుంటాడు, కానీ ఎవరికి శాపం ఇచ్చే దాఖలాలు ఎవరిని, అది కుళ్ళని ఎండని భగవంతుడు అంత ఓపిక పడతాడు. మన మనసే ప్రధానం గాని అక్కడ అక్కడ చేతల్లో అసలు ఆయన ఎప్పుడు చూడు, ఈ నేనిస్తేనే కదరా నువ్వు నాకు ఇస్తున్నావు అంటాడు. మనకి తెలియని పిచ్చి మహాలం, మనం ఏదో చాలా గొప్పగా చేసుకుంటున్నాం, చాలా బాగా చేసేసుకుంటున్నాం, నేను కాబట్టి అలా చేశాను అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల ఉన్న అహమే ఉందే, అహం అహం అనేదే మనని తినేస్తూ ఉంటుంది. వెనక్కి లాగేదంతా మనలో ఉన్న అహమే. ముందు తీసుకెళ్లేది ఎప్పుడు ఏంటంటే నా దైవం ఉన్నది నడిపిస్తోంది అనుకున్నప్పుడే నువ్వు ముందుకు నడుస్తావు. ఆలోచించండి, మీరు మర్చిపోయిన మిమ్మల్ని మీరు మర్చిపోయినప్పుడు తెలియనంత దూరం నడిచి వెళ్ళిపోతారు. నేను నడుస్తున్నాను అన్నప్పుడు కాళ్ళు నొప్పులు పెడతాయి, ఇంత దూరం వచ్చినా ఇంకా రాలేదేంటి అనిపిస్తుంది, బోళ్ళని ఉంటాయి అందరూ. అందుకని అక్కడ ఏంటంటే భగవంతుడి దయా అనుగ్రహం మనని నడిపిస్తోంది, మన గొప్పతనం కాదు ఇది, వెనక ఉండి ఒక దివ్యమైనటువంటి ఒక డివైన్ పవర్ మనని ఏంటి నడిపిస్తోంది, ఇన్ని పనులు చేయిస్తోంది. ఈ రోజు మనం ఇలా ఉండడానికి కారణం ఆ డివైన్ పవర్ మాత్రమే, అది కనిపించదు. అది దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అది కనిపించదు, ఎందుకంటే అన్నిటికీ కారణం అది ఒక్కటే అయ్యి ఉన్నది. ఆ ఒక్కటే ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లే, అందుకని ఉన్నది ఒక్కటే. కానీ దత్తమావన్నీ కూడా అనేకత్వమే, అంటే రెండోది వచ్చింది, రెండు ఎప్పుడు వచ్చిందో అనేకం కూడా అప్పుడే వస్తుంది. నేనున్నాను అని దేవుడికి భిన్నంగా నేను పూజ చేస్తున్నాను ఎప్పుడు మొదలు పెడుతున్నామో, ఈ నేనుకు నావి అలా వచ్చేస్తాయి చుట్టూ అని. నేను పళ్ళు కొన్నాను, నేను పూలు కొన్నాను, నేను ప్రసాదం వండాను, ఇవన్నీ బోళ్ళని వచ్చేస్తూ ఉంటాయి. లేదా అన్ని అనుగ్రహం ఉండబట్టి అందరిలో నువ్వే ఉండి చేయించుకున్నావు అంటే అందరికీ అంటే తెలియక పాపం నచ్చకపోవచ్చు, కానీ థ్యాంక్స్ కూడా చెప్పలేదు మాకు అనుకుంటాం, కానీ నేను వచ్చాను నాకు థ్యాంక్స్ చెప్పలేదని అనుకోవచ్చు. కానీ మనం చెప్పడానికి ఫ్లైట్ బాగుండాలి, టైంకి నేను రాగలగాలి, మీరు వచ్చి నన్ను ఇక్కడ తీసుకురావాలి, ఎన్నున్నాయి అందులో మజాక. అన్ని భగవంతుడు అన్నీ ఆయా సమయాలకి చేయించాడే తప్ప. అది కాకపోతే ఏంటంటే మనకు తెలుసున్న నాలెడ్జ్లో మనం కొంచెం ఏంటంటే ఎంత బాగా చేసావరా అంటే పిల్లలకు కూడా ఎంకరేజ్మెంట్ అది అది దానికోసం. అంతేగాని మనం ఉన్నది ఉండగా మనం తప్పు చెప్పేటప్పుడు కూడా నొప్పించుకోకుండా చెప్పాలట. మనం తప్పు ఇది నువ్వు చేసే తప్పు అని చూపించడం కూడా నొప్పెట్టకుండా. అది సమర్థులైనటువంటి వాళ్ళకి మన పాపని కర్మాన్ని నివృత్తి చేయడం కోసం వాళ్ళు కొంచెం కొబ్బరి బల్లగుద్దినట్టుగా చెప్తారు తప్ప. లేకపోతే మన శ్రేయోభిలాషులు ఎప్పుడు కూడా చాలా మనం కూడా అలాగే నమ్ముతాం. మా నాన్న నన్ను ఎందుకు కొట్టారంటే నేను ఈ రోజు ఇంత బాగుండటం కోసం నాకు ఆ దెబ్బ పడింది ఆ రోజు. అది ఇప్పుడు గుర్తించడం కష్టమైపోతుంది. మనందరం చిన్నప్పుడు దెబ్బలు తిని వచ్చిన వాళ్ళం కాబట్టి చాలా గొప్ప మంచి అమ్మ నాన్నని తలుచుకుంటే మనకి తినిపించిన ముద్ద ఎంత ఆనందకరంగా ఉంటుందో తిన్న దెబ్బ కూడా అంత ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు మనకి. అది ఈరోజు పిల్లలకి లేదు పాపం, నిజంగా దూరం అయిపోయినాయి సంప మారిపోయినాయి సాంప్రదాయాలు. విష్ణు 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 ముందుకెళ్తాను చెప్తుండే.
శ్రీ గురు గణపతి వాణీ హయకంధర దత్త దక్షిణాస్యానాం శరణస్మరణం మమాస్ సక్షరణం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అనంతశక్తి సంపన్నమమలం కాళవేదినం వందే కాళీప్రసాదం మత్కామితార్థ ప్రదం గురుం. ఏనాడేమో భవత్పదాబ్జములను ఎంతే పట్టుకున్నారమో, ఆనాడే చరితార్థ జన్ములము మేమైనారము. ఎట్లేని బాబు నీ దృష్టి పడత్యజంపవు, ఎటులన పోనీక ప్రేమించి సుజ్ఞానం వీగల సత్యమూర్తివి కదా కాళీ ప్రసాద ప్రభు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. అందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వవ్యాపకుడు అయినటువంటి భగవంతుడికి, సద్గురుదేవులకు శిరసా ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. భక్తులందరికీ నమస్కారం.
రెండయ్య కూర్చోండి. అమ్మనే కబుక్కుని 5 నిమిషాల్లో వదిలిపెట్టనేమో. కార్యకర్తలు 5:30కి మొదలు పెడితే 7:30కి భోజనం ఇవ్వలేమో అన్నారు కిషోరు. కానీ పూజ అయ్యేసరికే 7:30. వాస్తవానికి నాంచన ప్రకారం గంటంబావు పూజ అనుకుంటావు. అవే మంత్రాలు చదివాం? ఇంకా పెద్ద మంత్రాలు ఉన్నాయి, చదవలా. ఎందుకంటే టైం చాలా భారవుతుంది, దాన్ని రేపటికి వాయిదా వేశా. వాళ్ళ గోపికి ఉండాలి కాని. మనం పూజ చేసేటువంటి సమయంలో అందరూ, ఎందుకంటే ఆస్తిక మహాశైలమే, మనం ఒక భారతదేశం నుంచి వచ్చాం మనందరం. మన భూమి భరత భూమి. భా అంటే వ్రత, ప్రకాశాన్ని ఎల్లప్పుడూ అనుభవింపచేసేది. వ్రతం అంటే ఒక ప్రకాశాన్ని, ఒక చైతన్యాన్ని రమింపచేసేటువంటిది భారతదేశం. అటువంటి గొప్ప నామధేయంతో మనం భారతదేశంలో ఉద్భవించాం, పుట్టాం మనందరం. అందులోనూ మన పెద్దలందరూ మహాత్ములు మహర్షులు అందరూ కూడా చెప్పింది ఏంటంటే, అన్నిట్లోకి దుర్లభమైనటువంటిది మానవ జన్మ. మానవ జన్మ రావటమే చాలా దుర్లభమైనటువంటి, అంటే ఎంతో పుణ్యం చేస్తే గాని మనకి మానవ జన్మ రాదు. మానవుడు దేన్నైనా ఏమైనా చేయగలడండి. సృష్టి అంతా మానవుడి చేతిలోనే ఉంది చూడండి. పక్షి కనిపించినా దాన్ని ఉపయోగించుకోగలడు, ఒక మొక్క కనిపించినా ఉపయోగించుకోగలడు. అంత దాకా ఎందుకు మనకు అందని గ్రహాల దాకా వెళ్ళిపోతున్నాడు మానవుడు. ఇప్పుడు మనకి అక్కడ స్థలాలు చాలనట్టు మనం వెళ్ళి అక్కడ కూడా ఏమైనా స్థలం దొరికితే ఫ్యాక్టరీలు పెట్టుకుందామని చూస్తున్నారు అందరూ. కాకపోతే ఇక దాని నుంచి మనం చేయలేనిది ఏమిటి అంటే జీవితాన్ని పెంచుకోలేకపోతున్నారు. ఎవరికైనా లిమిట్సే జీవితం అనేటువంటిది. ఏమని చెప్పారు భగవద్గీతలో, జాతస్యహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్యజ తస్మాద పరిహార్యతే నత్వం. ఎవరూ దాని గురించి ఆలోచించరు అన్నారు. నత్వం శోచితం అర్హసి. ఎవరికి తెలుసు జాతస్యహి ధ్రువో మృత్యు, ఈ విషయం తెలుసుకుంటే మనకి దాని గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం లే. మనకి తెలిసి అందరికీ పుట్టాం కాబట్టి ఎప్పుడో మార్పు చెందేది ఒక రోజు ఉంది, మూడు ఉంది, తప్పకుండా అది రాసిపెట్టే ఉంది మనకి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట. కాకపోతే ఇది ఎంత అనేది తెలియటల్లా. అది ఇవాల్టి వరకేనా, లేకపోతే రేపటి వరకా, లేకపోతే లేపలాగా కొన్ని సంవత్సరాలు ఏమైనా చూస్తామా, లేకపోతే ఇంకెన్ని సంవత్సరాలు చూడగలుగుతామనేది ఇంతవరకు గుర్తించలా దానికి. అందుకని అర్జునుడు కూడా, ఎందుకంటే చెప్పాట కృష్ణ భగవానుడు, ఎవరైతే మరణించే సమయంలో భగవంతుణ్ణి తలుచుకుంటారో వాళ్ళు నన్నే చేరుకుంటారు, నా పదాన్ని పొందుతారు అని చెప్పాడు. చెప్పేసరికి అది మనకి 8వ అధ్యాయంలో వస్తుంది. చెప్పేసరికి అర్జునుడు ఏమన్నాడట, బావా బావా చనువు కదా కృష్ణుడు అంటే, బావా చనిపోయే సమయం ఏదో చెబుదూ, అప్పుడు తలుచుకుంటాను అన్నట్టు. మనలాంటి వాడే కదా, మన అందరికీ ఆయన ప్రతినిధి. అందుకని ఎప్పుడు చనిపోతామో చెబితే అప్పుడు తలుచుకున్నాం కదా, కొంచెం అదేదో తెలియచేయి అంటే, కృష్ణుడు అలా ఏం చెప్పలా, నీ వదిలే ప్రతి శ్వాస అంతే శ్వాసే అన్నారు. మనకి తెలియదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ ఒళ్ళోంచి, అమ్మ కడుపులోంచి జీవంతో బయటకు వచ్చి, వచ్చిన తర్వాత పెరుగుతూ ఉంటే పెరిగి మనం ఎన్ని అవస్థల్ని దాటి ఇంతదాకా వచ్చామో. ఇది కేవలము ఏది, ఒక భగవద్ అనుగ్రహం చేతనే మనం జీవితం అనేది పెరుగుతోంది మనకి. కరోనా వచ్చినప్పుడు మనందరం కూడా ఉలిక్కులికి పడ్డాంగా, ఎప్పుడు ఎవరికి ఏమైపోతుందో, ఎప్పుడు ఆ వ్యాన్ వచ్చి తీసుకెళ్ళిపోతుందో హాస్పిటల్కి. ఇండియాలో అయితే అంతే, మరి ఇక్కడేమో తెలియదు. అందుకని అందరూ ఒక విధంగా దాన్ని నమ్మారు. ఏమని, ఏమో ఇవాళ మా ఇంటి పక్క ఆవిడ వెళ్ళాడు, ఇవాళ రేపు మనం వెళ్ళవని ఏంటి అనే విధానంలో
ప్రతి ఒక్కళ్ళు వారికి తోచిన విధంగా దైవానుగ్రహం కోసరం దైవాన్ని మనందరం ఆరాధించాం. భగవద్ అనుగ్రహం అయింది, అందుకనే మనం ఇంకా జీవించున్నాం దాన్ని దాటి. ఇప్పుడు మళ్ళీ భయపెడుతున్నారు, చాలా చాలా వాటితో భయపడుతున్నారు. మనకి కూడా అది చూసిన తర్వాత మనకు కూడా అలవాటు అయిపోయింది అది. ఈ దినం దినం మృతివేక ఏదో చెప్తూనే ఉంటారు. దాన్ని నమ్మేదేంటి? మన దేవుడు మనం ఉన్నాడు. మనందరం కూడా ఏదో ఒక దేవుడిని నమ్మి ఉన్నాం, కానీ ఆ దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. వారి అనుగ్రహం ఉండాల్సిందే మన జీవితాన్ని. అందుకని వచ్చిన ప్రతిదీ మార్పు చెందేదే ఇవాళకి మనకి ఎలా ఉంటుందంటే, వేదాంతంలో చెప్పేటప్పుడు ఏది అస్థి జాయతే వర్ధతే పరిణమితే అపక్షయతే నశ్యతే అని ఆరు విధాలుగా మనం మారుతూ మారుతూ మార్పు చెందుతూ వస్తున్నాం. మనకి అస్థి అనేది కడుపులో, అమ్మ కడుపులో ఉన్నప్పుడు అస్థి అయింది. జాయతే అంటే పుట్టడం, వర్ధతే అంటే వృద్ధి పొందడం. అస్థి జాయతే వర్ధతే, పరిణామయతే పరిణామం చెందడం. యుక్త వయస్సు చాలా చాలా తేడాలు వస్తూ ఉంటాయి చూడండి, నేనే కన్నానా ఈ పిల్లల్ని అనే అనుమానం వస్తుంటుంది. ఒకసారి నేను కనలేదు కానీ నాకు తెలుసు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి, ఒకళ్ళు ఇద్దరు కాదు కదా. అందుకని వర్ధతే పరిణామతే, ఆ తర్వాత అపక్షీయతే. ఎప్పుడు మా అస్తంత అపక్షీయత, పూర్వం మెట్టు విడిచి మెట్టు ఎక్కాం, ఇప్పుడు ఒక మెట్టు ఎక్కడానికి కొంచెం పట్టుకుని ఎక్కుతాం. అంటే ఇంకా ఇది కూడా ఎక్కగలమో లేదో ముందు భగవంతుడు ఎలా నడిపిస్తాడో తెలియదు. ఇవన్నీ కూడా అపక్షీయతే, చాలా మార్పు. తర్వాత నశ్యతే, నశించిపోవటం అని. ఈ ఆరు ప్రతి వాళ్ళకి తప్పకుండా ఉన్నాయి. అది ఆ వయసు వరకు ఉండగలుగుతామా మనం అనేది పైవాడిదే. కానీ మనం ఒక నమ్మకంతో, మనం అందరం కూడా ఒక దేవుణ్ణి నమ్మి ఉన్నాం. దేవుడు అంటే ఏంటి? దివ్యమైనటువంటిది అని. దివ్యము అంటే మార్పు లేనటువంటిది, దైవానికి మార్పు లేదు. ఇంట్లో దేవుడు పైన మార్పు చెందుతున్నాడా చూడండి. ఇండియా నుంచి వస్తూ ఏ తీసుకున్నారో అదే పెట్టుకున్నారు. కానీ వాస్తవానికి మనకు కావలసినప్పుడల్లా ఆయా రూపాలు ధరిస్తున్నాడు భగవంతుడు, కానీ మనం గుర్తించడల్లా. దేవుడు మనకి ఎప్పటికప్పుడు అండదండలు ఇవ్వకపోతే మనం ఈ విధంగా బ్రతకగలమా? మనం ఈ విధంగా ఉండగలమా? ఏమండి, మనం ఇంత విగ్రహం పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంత అయిపోతుందా? అవ్వదు. ఎంత చిన్నదో అంత అనంతం కూడా. భగవంతుడు ఎటువంటి వాడు అంటే, సూక్ష్మంలో సూక్ష్మమయ్యి అనంతంలో అనంతమయ్యి ప్రకాశించేది భగవంతుడు ఒక్కడే. కానీ మనకున్నది, చిన్నప్పుడు నేను ఇది ఎన్ని కేజీలు ఉన్నాను, తర్వాత ఎన్ని కేజీలు ఉన్నాను, ఇప్పుడు ఎన్ని కేజీలు ఉన్నాను, మనం ఎన్ని కేజీలు ఉండాలని అందరు ప్రతి వాళ్ళకి మనం ఉన్న కేజీల కంటే తగ్గాలని అనుకుంటున్నాం, కానీ తగ్గలేకపోతున్నాం. అదే వచ్చినాడు, మన చేతిలో ఏం లేదది. కానీ భగవంతుడు ఎప్పటికి ఏది కావాలో అప్పటికి ఆయా రూపాలని స్వతంత్రం, ఇక్కడ దైవం దగ్గరే దైవానికి ఒక స్వతంత్రత, ఎందుకంటే ఉన్నది అది ఒక్కటే కాబట్టి. తతిమావన్నీ కూడా మార్పు చెంది ఉన్నాయి, పరిణామంతో కూడి ఉన్నాయి. మనం ఈ రోజు ఇంకా ఈ విధంగా కూర్చోగలిగాం, రేపటి రోజు కూడా ఇలా కూర్చోగలుగుతామా అంటే భగవద్ అనుగ్రహం అంట. కూర్చోగలమని గ్యారంటీ ఏం చెప్పగలుగుతాం చెప్పండి? ఎన్ని మార్పులు రావట్లే ప్రపంచంలో, ప్రతి విషయాన్ని ప్రతి సెకండ్ని మనం పీల్చే వాయువు, వదిలే వాయువు అన్నీ కూడా మనకి లెక్కలో, మన జీవితంలో ఇన్ని శ్వాసలు అని కూడా పెద్దలు మనకి చూపించారు. అందుకని శ్వాసని గుర్తులో పెట్టుకొని శ్వాస మీద ధ్యాస అంటే ఒక అనుష్ఠానం ద్వారా, ప్రాణాయామ ప్రత్యాహారాల ద్వారా వారి జీవితాల్ని ఇంకా ఎదిగించుకున్నటువంటి మహాత్ములు ఉన్నారు, మహర్షులు ఉన్నారు. వశిష్ఠ మహర్షి వారికి, వశిష్ఠ మహర్షి వారి తండ్రి ఎవరు? బ్రహ్మదేవుడు కదా. నారాయణం పద్మభువం వశిష్ఠం కదా. పద్మభువం అంటే ఎవరు? బ్రహ్మే కదా. నారాయణ నుంచి బ్రహ్మగారు పుట్టారు, బ్రహ్మ నుంచి వశిష్ఠాది పుట్టారు. పుడితే సృష్టి చేసింది ఎవరు? బ్రహ్మగారు అనుకుంటున్నాం మనం, కానీ బ్రహ్మగారు కూడా మధ్యలో వచ్చిన వాడే. నారాయణమూర్తి మనకి నారాయణ ఉపనిషత్తు గుర్తిస్తే, నారాయణోపనిషత్తు ద్వారా మనం గుర్తించవచ్చు నారాయణుడి యొక్క అనుగ్రహం చేతనే ఉంటుంది. అధ పురుషోహ వై నారాయణో అకామయత ప్రజా సృజయేతి. నారాయణుడు ఏ కోరిక లేకుండా ప్రజలను సృష్టించాడు. అకామయత అంటే రెండు అర్థాలు ఉన్నాయి, భూతకాలానికి ఉన్నది, ఇంకొకటి ఏముంది, కోరిక లేకుండా కూడా ఉన్నది. అందుకని అకామయత, ప్రజా సృజయేతి. నారాయణ నుంచి ముందుగా ఏమొచ్చిందంటే నారాయణాత్ ప్రాణో జాయతే, నారాయణ నుంచి ప్రాణం ఆవిర్భవించేది. నారాయణాత్ ప్రాణో జాయతే, ప్రాణం ఒక్కటే సరిపోతుందా? చాలదు కదా. నారాయణాత్ ప్రాణో జాయతే, దానికి తగ్గట్టుగా మనస్ సర్వేంద్రియాణిచ మనకు కనిపించకుండా ఆడిస్తాం చూడండి మనందరినీ. మనందరిలో ఉన్నది లేదు అనం, చూపించాలంటే చూపించలేనటువంటిది. కానీ ఎక్కడ ఉందంటే ఎక్కడ లేదు. నఖశిఖ పర్యంతము మనస్సు, మనస్సు మనలో నఖశిఖ పర్యంతము ఆవరించే ఉన్నది. అందుకని ఆ భగవంతుడు ప్రాణం ఆవిర్భింపచేసిన తర్వాత మనసు, బుద్ధి, చిత్తమహంకారం అనేటువంటి అంతరేంద్రియాల నాలుగింటిని సృష్టించాట. మనస్ సర్వేంద్రియాణిచ అవి మరి కనిపించట్లా, మనసు కనిపించట్లా, బుద్ధి కనిపించట్లా, చిత్తం కనిపించట్లేదు, అహంకారం కనిపిస్తోందా? వాడికి అహంకారం అని అంటారు. ఏం చూసంటారు? ఆ లోపలున్న అసలు అహంకారాన్ని ఎవడు చూశాడు? పైన మాటలు చూసి అమ్మో ఆవిడ మాట చాలా గట్టిగా ఉంటుంది అబ్బో, కొంచెం అహంకారంగా ఉంటుంది. కానీ మనకెంత అహంకారంగా ఉందో మనని మనం గుర్తిస్తే సాధనలో తురియ స్థితిని పొందినట్టే. మన అహమేంటో మనకి దొరకదు, మనం గుర్తించలేము. ఏవో బయట మాటలన్నీ మాట్లాడుకుని వేస్ట్ చేస్తున్నాం సమయాన్ని. అందుకని ఇటువంటి మనస్సు, బుద్ధి, చిత్తహంకారం అనేటువంటి వాటిని సృష్టించేట ప్రాణం తర్వాత నారాయణుడు. ఇది ఎవరు చెప్పారు అంటే నారాయణుడే చెప్పాడు. నారాయణ ఉపనిషత్తు ఎవరు చెప్పారు అంటే నారాయణుడే స్వయంగా బ్రహ్మగారితో చెప్తున్నట్ట. ఏంటి నీ యొక్క అవతారం, ఏంటి నీ స్థితి ఏమిటి అని బ్రహ్మగారు తపస్సును ఆచరిస్తూ తపాతపాను కొట్టుకుంటూ ఉంటే అసలు నాకు ఆధారం ఏంటి, నేను ఎలా వచ్చాను అని ఆయనకు అనుమానం వస్తే ఇదయ్యా ఉన్న సందర్భము అని నారాయణుడే స్వయంగా చెప్పినటువంటిది నారాయణ ఉపనిషత్. ఆ తర్వాత మనకి అవసరమైనటువంటివి చూడండి సృష్టికి, ఇవన్నీ భగవంతుడికి కావాలంటే ఉన్న ఒకేడే ఇంత అంతా ఆవరించి ఉంటే వాడికి అవసరంలా సృష్టి చేయటం కోసరం కం వాయుర్ జ్యోతి ఆపహ పృథివీ నిశ్వస్య ధారిణి నారాయణ జాయితే. ఆకాశము, అగ్ని, వాయువు, జలము, పృథ్వీ అనేటువంటి ఈ పంచమహాభూతాలని కూడా నారాయణుడే సృష్టించాడు. ఎందుకు అవసరం అవి? మనం వాటితోనే ఉన్నాం. మీరంతా భగవద్గీత చదివే ఉంటారు, భగవద్గీతలో చెప్పందంటూ ఏం లేదు. అందుకని ఆకాశం ఎందుకు కావాలి మనకి? ఇక్కడ ఇక్కడ మనం కూర్చున్నామంటే ఏముంది ఇక్కడ? ఖాళీ, ఖాళీ, ఒక అవకాశం ఉన్నది. మన ఇంద్రియాలు కూడా పనిచేయాలంటే మనలో కూడా ఖాళీ ఉంది. కడుపులో ఖాళీ ఉంటేనే తినగలుగుతున్నాం, ముక్కులో ఖాళీ ఉండబట్టే శ్వాసను పీల్చగలుగుతున్నాం, హృదయంలో ఖాళీ ఉండబట్టే భావాలకి, మనోభావాలకి ఒక ఆనందాన్ని పొందగలుగుతున్నాం, లేకపోతే ఏడుపు కూడా దానివల్లనే వస్తుంది, అనుభూతి అన్నారు దాన్ని. అందుకని ఒక ఖాళీ ఖమ్, తర్వాత వాయువు ఖమ్ అనేది స్పేస్ ఇచ్చింది మాకు, ఆ ప్లేస్ ఇచ్చింది, అమ్మ కడుపులో ముందిచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అది నిండిపోయింది అమ్మ పొట్ట, అక్కడ మళ్ళీ అది గుంజుకుపోతుంది ఆ గర్భసంచి. మనం లోపలుంటే ఇంత బిడ్డని నేను ఎలా మోసాను అనుకుంటుంది ముందర తల, తల్లి తల్లి అనుకుంటుంది. ఇక మనం పెద్ద అవుతున్న కొద్దీ తల్లి కంటే పెద్దవాళ్ళం అయిపోతాం, మనం వెయిట్ పెరిగిపోతాం, చాలా పెద్దవాళ్ళం అయిపోతాం. ఆ తల్లి ఇప్పుడు చిన్నప్పుడు ఎత్తుకుంది కదా అని మా అమ్మని నేను ఎత్తుకోమన్నాను అనుకోండి, ఎత్తుకోగలదా? మా అమ్మని నేను ఎత్తుకోగలనేమో కానీ నన్ను మా అమ్మ ఎత్తుకోలే. అంటే ఎంత పెద్దవాళ్ళం అయిపోతున్నామో. దీనికి కారణము తల్లిదండ్రులు అంటారా, లేకపోతే ఒక అవ్యక్త శక్తి అంటారా? ఒక అవ్యక్త శక్తి మన ఒక అవ్యక్త శక్తి. ఇదందరూ మరి భారతదేశాన్ని, అమ్మ నాన్నల్ని అందరినీ వదిలిపెట్టి సుఖంగా జీవించాలి, సుఖంగా సంపాదించుకోవాలని ఇంత దేశాలు వచ్చారే కానీ అమ్మ యొక్క అనురాగాన్ని మనం మర్చిపోగలుగుతామా? నాన్న యొక్క ఆదరణని మర్చిపోగలుగుతా? మర్చిపోతే ఇది ఒక మానవ జన్మ అవుతుందా? మానవ జన్మ అవదు, రాక్ష జన్మ అవుతుంది. అందుకని ఏ ప్రేమని ఎవరికి ఏది ఎంతవరకు ఇవ్వాలో, ఎంతవరకు అందివ్వాలో ధర్మం చెప్తోంది మనకి. ధర్మాన్ని అనుసరించి మనం నడుచుకున్నప్పుడే ఒక మానవుడుగా మనం పోషింపబడుతున్నాం. అది ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనని రక్షిస్తుంది. మీరు తిరుపతి వెళ్తే బాగా కనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఖమ్ వాయు జ్యోతి ఆపహ పృథివీ. ఇప్పుడు ఖమ్ అనేటువంటి ఆకాశం గురించి గుర్తించాము, వాయువు ఎక్కడుంది? వాయువు అసలు లేకపోతే మనమే బ్రతుకున్నట్లు లెక్కేంటి? ఏమండి డాక్టర్ కూడా రాకముందు మనకు తెలుసున్న విషయంలో బ్రతుకుందా చనిపోయిందా చూడాలంటే ఏం చేస్తాం? పొట్టాడాలి, లేకపోతే ముక్కు దగ్గర చేయబెట్టాలి. ఇదే మనకు తెలుస్తుంది ఖమ్ వాయువు అనేటువంటిది. ఇక ఈ వాయువు నుంచి లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి, పంచప్రాణవాయువులు ఉన్నాయి, ఇంకా ఉపాన వాయువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా. అదొక ఒక సైన్స్ వేదాంతానికి వెళ్ళి అలాగా వాయువుతో మన జీవితం పోషింపబడుతుంది. ఖమ్ వాయు జ్యోతి అంటే వెలుగు. ఇంద్రియాలు ఉంటే సరిపోతాయా? దానికి వెలుగు ఉండాలి కదా. ఆ వెలుగుని ఇప్పుడు బయట ఉన్నటువంటి దాన్ని చూడడానికి కళ్ళు తెరిచి ఉండాలి అనుకుంటున్నాం, కానీ నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానానికి కూర్చుంటే కూడా ఇంకో ప్రపంచం నీకు అనిపిస్తుంది. ధ్యానం నాకు నిలబట్టలేదు. సాయిబాబా ముందుకెళ్ళి కూర్చుంటాం మనం, లేదో ఒక ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం తపస్సు చేసుకోవాలి. ధ్యానం చేసుకోవాలని గొప్ప సంకల్పమే. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరుబడిగా కూర్చోగానే మనసు కాడ ఏం చేస్తాడు? దొరుకుతున్నావా, నాకు దొరికావా, దొరికావా, ఇప్పుడు నేను పట్టిస్తా, నేను నా శక్తిని నువ్వు దాటాలి అని మనసుగాడు లేచి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి రకరకాలు. ఏమండి, మనసుకి నిలగడ ఉంటుందా? మనసు వాయు సంభూతమే. అందుకని నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నేటి సంగతినే మరచి సతమతమవుతా వేళ. నేటి సంగతి నేటి సంగతినే మరచి సతమతమవుతా వేళ. నేడు చేజారిపోతే గుండె పగులయ్యే చేవేళ, నేడు చేజారిపోతే గుండె పగులయ్యే చేవేళ. నిలకడే లేని మనసా ఎందాక నీ పయనం, నిలకడే లేని మనసా ఎందాక నీ పయనం, నిలకడే లేని మనసా ఎందాక నీ పయనం. నిన్ను నీవే నమ్మవు, నీవెవరిని నమ్మగలవు, నిన్ను నీవే నమ్మవు, నీవెవరిని నమ్మగలవు, నిన్ను నీవే నమ్మవు, నీవెవరిని నమ్మగలవు, నిన్ను నిలకడే లేని మనసా ఎందాక నీ పయనం, నిలకడే లేని మనసా ఎందా. ఎవరి గురించి ఈ పాట? దేవుడి గురించా? మన గురించే. మన సిద్ధివిలాసం ఇదంతా కదా. కూర్చుండా అంతా చేస్తాం, ఎన్ని పనులు చేయమన్నా చేస్తామండి. పొద్దు నుంచి బోళ్ళని వంటలు చేశారు అమ్మగారులు అయ్యగారులు అందరూ కూడా పనులు. మేము కూడా అంతే, ఆశ్రమంలో ఉన్నా ఒంటి గంటకి పన్నెండింటికి నిద్రపోకుండా పని చేయమన్నా చేస్తాం, కానీ రాత్రి అదే చెప్పా కొంచెంసేపు ధ్యానం కూర్చుందాం. అసలు ఎలా ఉంటుందో మన చరిత్ర తెలుస్తుంది. ఏమండి, ఒంటి గంట దాకా పని చేసాం అనుకోండి, అప్పుడు కూర్చుని ధ్యానాన్ని కూర్చుంటే అయితే నిద్రాదేవత ఆగుతుందా? అదేమన్నా పని చేయమనండి, చక్కగా కూర్చుని వంటలు గుండుగులు కూడా వార్చేయగలవు. అందుకని భగవంతుడు కూడా సామాన్యుడు కాదండోయ్. కూర్చుని నువ్వు అహర్నిశలు కూర్చుని 24 గంటలు రోజులు తరపడి ధ్యానం చేయమని ఎక్కడన్నా ఉందా? చెయ్యమని ఉన్నది. ఏది ఒక్కొక్క రోజుకి కొంచెం కొద్దిసేపు, ఒక్కొక్క పూటకి కొద్ది కొద్దిసేపు. ఎందుకంటే నువ్వు నిద్రలో ఎన్నిటిని వదిలిపెడితేనే నీకు నిద్రహాయి దొరుకుతుంది. కొంతమంది చూడండి బెంగలు పెట్టుకుంటారు, ఆవేదన పెట్టుకుంటారు కేసులో లేకపోతే పనులు. ఇప్పుడు ఈ పనులు కూడా వర్కులు కూడా పెద్ద పెద్ద ఆందోళన తీసుకొస్తున్నాయి. వాళ్ళు నిద్రపోమంటే పోతారా? హాయిగా నిద్రపడుతుందా? ఏంటో నిద్ర పట్టట్లేదే అంటాడు భార్యతో. ఉండండి, మీరు అది అంతా పెట్టుకుని ఉన్న ఆరోగ్యానికి ఎడగొట్టుకోవద్దు. దేవుడి దండం పెట్టుకున్నాం కదా, పడుకోండి కాసేపు. అదే ఇస్తాడులే భగవంతుడు, ఇస్తాడు, నమ్మాం కదా మనం, లేకపోతే దేవుని కోపడదాం. ఏమయ్యా నిన్ను నమ్మాను కదా, ఈ బాబు అంటుందలే నేను దేవుని కోపడతానే అంట. నిజంగా స్వతంత్రం ఏమన్నా భగవంతుడి దగ్గరే ఉందండి, ఇంకొక అంటే ఊరుకుంటారా? దేవుడు ఏమన్నా శపిస్తాడండి? శపించాడు కదా. అది ఆయన కరుణ తప్ప ఇంకొకటి లేదండి. ఆ దేవుడి దగ్గర ఉన్నది కరుణ, పరిపూర్ణమైనటువంటి కరుణ అండి. నమ్మిన వాళ్ళకి నమ్మితే బంగారు పిచ్చుక, నమ్మకపోతే బూడిదే. నమ్మిన వాళ్ళకి ఏమైనా లోడ్ చేస్తాడు కనుకనా, నమ్మకపోతే ఏమవుతుంది, ఇది ఎలాగ బూడిదవుతుంది, రేపు శరీరం బూడిదవ్వక ఏమవుతుంది, బూడిదే. మళ్ళీ అందులో అంత మళ్ళీ ఇంకో అర్ధానికి వెళితే బూడిదంటే సామాన్యం కాదు, విభూతి, ఐశ్వర్యం అంటే మన చరిత్ర ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అందుకని ఇక్కడ అప్పుడు అర్జునుడు కూడా ఏం చంచలంహి మనః కృష్ణ ప్రమాది బలవ దృఢం అని, మనస్సు చాలా చంచలంగా ఉంది అని తన బావగారితో స్వామితో కృష్ణదేవుడితో చెప్పుకుంటే ఆయన ఏమన్నాడు, అసంశయం మహాబాహో, సందేహమేం లేదు, కానీ అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. మనకేం కావాలి ఇందాకన్నానే ఊటికి కొంచెంసేపు కూర్చునే అలవాటు చేసుకోవాలి. ముందర ముందర కూర్చోనే ఆసన శుద్ధి కలిగితే తర్వాత మనస్సును నిలబెట్టడం కూడా వస్తుంది. ఏమండి, నిద్ర అనేది కూడా, ఎందుకంటే అందరూ నిద్రపోయినట్టు వయసు వచ్చిన వాళ్ళు నిద్రపోయలేరు చూడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది. పెద్దవాళ్ళని నిద్రపోమంటే నిద్రపోరు. ఎందుకు నిద్రపోరు వాళ్ళకి, అది ఆ నిద్ర తగ్గిపోయి ఒక వారు ఎందులో ఊరుతూ ఉంటే ఆ ఆలోచనలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. భగవంతుడి గురించి ఆలోచించేటువంటి వాళ్ళకి ఆ ఆలోచన వస్తూ ఉంటుంది. దారాపుత్రాదను పోషించుకున్న మనవడు ఎలా ఉన్నాడో, మనవరాలు ఎలా ఉన్నదో, అక్కడ ఎక్కడ దాశాను, ఆ బ్యాంకులో ఉంది, దానికి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందా, లేకపోతే ఇక్కడ లాకర్లో పెట్టా, ఇది ఎలా ఉందా అని ఆ రీతిలో ఉండేటువంటి వాళ్ళకి అదే వస్తుంది. అందుకని ఇక్కడ మనస్సు అనేటువంటిది ఎవరినో నమ్మకపోవటం కాదు, మనని మనం కూడా నమ్మటం లేదు. ఇక్కడ ఎవరో ఏదో అన్నారని మనం వినలా, ఎవరో మధ్యలో ఇంకో అమ్మ చెప్పింది, ఇంకో అయ్యగారు చెప్పారు, మీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, అది మనం అవ్వలేదుగా. ఇంత బ్రతుకు బ్రతికి మనం దానికి సంబంధించిన వాళ్ళమా? కాదు కదా, మనం అక్కడ విచక్షణ జ్ఞానం ఉండదు. కానీ అప్పుడు వెంటనే ఏమంటాము, మనం నమ్మేసి అక్కడి నుంచి ఏడ్చేస్తూ ఫోనులన్నిట్లో ఇదే మాట్లాడతాం, మనని మనం నమ్ముతున్నామా, మనని మనం నమ్మట్లా, మన మీద మనకి నమ్మకం ఉంటే అది నమ్ముతామా, కాని విషయాన్ని ఎందుకు నమ్ముతామండి మనం? మనకు కాదు, వాళ్ళెవరో తెలియని స్థితిలో మాట్లాడారు, వాళ్ళెవరో గాడిదలైతే మనం కూడా గాడిదలాగా మాట్లాడుకోవడం ఏంటి, మనం గుర్రంలాగా పరిగెట్టవచ్చు కదా. అందుకని ఇక్కడ మనస్సు అనేటువంటిది చాంచల్యంతో కూడి ఉన్నది, కానీ దానికి ఆ చంచలమైనటువంటి మనస్సుని పాదరసంతో పోల్చారు. అందరూ చూడకండి, నా బిజినెస్ పోతాను, అమ్మగారు ఎలాగో లేట్గా వచ్చారు, పొద్దుడు వండకొచ్చారమ్మా, వంట చేసి ఇంటికి వెళ్ళారా, వంట చేసి ఇంటికి వెళ్తే నేను ఇప్పుడు ఇవ్వాలి కదా కొంచెం, పాపం మళ్ళీ అందరికీ భోజనం వడ్డించారు, వండరు కదా పాపం, ఇక్కడ వాళ్ళకి నేను ప్లేస్ ఇవ్వాలి కదా, సేవలు సేవలే. మేమన్నా సామాన్యం ఏంటండి, ఆశ్రమాల నుంచి వచ్చాం కదా, ఆశ్రమంలో 400 మంది ఉంటాం, మాట్లాడితే భోజనాలు ఉంటాయి, మా దేవుడు ప్రసాద దేవుడు, గురుదేవుడు, అందుకని ముందల ప్రసాదంతోనే మొదలవుతుంది. అందుకని మధ్యాహ్నం అంతా ఎక్కడనే ఎక్కడ అందరికీ నీరసం వస్తుందని స్వామివారు ఏంటంటే ప్రసాదాన్ని పంపించారు, మీరు ప్రసాదం తిని సేవలు చేసుకోండి అని. కాబట్టి సజావుగా వెళ్ళిపోయింది రాత్రి, ఈ పాటికి పిల్ల పడిపోయి నాకు ముందే చెప్పింది, అమ్మ నేను మొన్న మధ్య కళ్ళు తిరిగి పడిపోయాను, కొంచెం భయపెట్టుకున్నాను, ఇవి లాభం లేదు, ప్రసాదం పెడదాం, ఇంకా ప్రసాదం పెడితే అప్పుడు కళ్ళు తిరిగి పడిపోవు ఇప్పుడే, ఎందుకంటే హుషారుగా ఉన్నాం, బాగా సేవ అంటే హుషారుగా ఉంది. ఇప్పుడు చేసేయచ్చు, గబుక్కుని దేహం సహకరించిందా లేదా, మనం గబుక్కున్న చిన్నపిల్లలాగా ఉండలేం కదా, కొంచెం ఆయా వసూలు బట్టి మనస్సు ఉండకూడదండి. అక్కడ ప్రసాదం తీసుకోవటంలో ప్రసాదం ప్రసాదంలాగా తీసుకుంటూ ప్రసాదాన్ని అనుభవించాలి. నా ప్రభు నివేదన చేసుకుని ఇచ్చిన ప్రసాదం కదా అని నేను తీసుకుంటున్నాను. మీరు ఆలోచించండి, బా లడ్డు వచ్చిందా, తిరుపతి లడ్డు ఎంత బాగుంటుందో, ఏ లడ్డు కూడా ఇలా ఉండదు, ఎంత బాగుంటుందో తిరుపతి లడ్డు అంటే తిరుపతి లడ్డుయే అని, నువ్వు తిరుపతి లడ్డూలో ఉన్న పంచదార అది ఆ కిస్మిస్ అదే అందులో ఉండే డ్రై ఫ్రూట్స్ గుత్తు అదే స్థితిలో నువ్వు తిన్నావు అనుకో, అది ప్రసాదం అవ్వదు, ఏమవుతుంది అక్కడ జిహ్వచాపల్యం అవుతుంది. ఆ ప్రభు నేను తలుచుకునేసరికి నాకు ప్రసాదాన్ని చేతికి అందించాడే, నీ తిరుపతికి ఎంత దూరంలో ఉన్నాను అయినా ప్రభు అనుగ్రహం లేకపోతే ప్రసాదం నా చేతికి రాదు, ఆ ప్రభువు కాబట్టి నాకు ప్రసాదాన్ని పంపించాడని ఆ దివ్య చరణారవిందములు ఆ స్వామి వారి చక్కగా భావన ఏమండి, ఆయన తీసుకొని తినడం ఆయనకి రాదు, భక్తులు పెడితేనే తినే స్వభావం ఆయనకి, ఆ దేవుడికి. అందుకని భక్తులు పెడితే తినే స్వభావంలో ఎలా ఉంటుంది, మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కానీ భగవంతుడు నువ్వు ఎప్పుడు ఎలా చూస్తే అలా కనిపిస్తాడు. మనకి చిన్న కృష్ణుడు ఉంటాడు, ఆ కృష్ణుడికి ఎట్లా తినిపిస్తాం, ఆయన తినడం రాక కాదు, తను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎప్పుడు ఆమె వెన్నపూస పెడతారా అని చూస్తుంటాడు. దాంట్లో కూడా బోళ్ళంత అర్థాలు ఉన్నాయి, మరి వెన్నపూసకి ఎంత అర్థం ఉన్నది, వెన్నపూస తీసిన తర్వాత అన్నింటిలో కలుస్తుందా, వెన్నపూస పాలల్లో పాలంతా వెన్నపూస నిండి ఉంటుంది కానీ చూపించగలరా, పాలల్లో ఉన్న వెన్నపూసని ఎవరైనా తీసి చూపించగలరా, పాలల్లో ఉన్న వెన్నపూస కనిపించదు. పాల నుంచి వెన్నపూస తీయాలంటే ఏం చేయాలి, పాలను సమంగా కాచాలి. సమంగా కాచడం అంటే రెండు మూడు పొంగులు రావాలి, వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని చల్లారబెట్టాలి. చల్లారబెట్టిన తర్వాత మనం ఏ రూపాన్ని చూద్దాం అనుకుంటున్నామో ఆ రూపాన్ని, అంటే కడవడి పాలల్లో ఏది గుండిగడు పెరిగేద్దామా, అలా రాదు కదా. ఎంత పెడతాము, ఒక తీపి రూపంలో ముంచి ఇందులో పెడతాను మన పెద్దవాళ్ళు అయితే, మనం ఇంకా కొంచెం స్పూన్తో వేస్తామేమో, మన పెద్దవాళ్ళు అంత కూడా వేరు ఏది, అంతెందుకమ్మా ఒక్క చుక్క చాలని వేసి కాస్త కదిపేసి ఇంకా కదపకుండా ఒక మూల పెడతారు ఆ భాండాన్ని. మూల పెట్టిన తర్వాత కదపకుండా ఉంటేనే నువ్వు వేసినటువంటి ఆ చుక్క స్వరూపాన్ని మొత్తం పాలన్నీ పొందుతాయి. అవునా, మీ ఇల్లు మీ ఇంట్లో కూడా అంతేనా, మర్చిపోయారా పెరుగుతోడు పెట్టడం, ఇప్పుడు ఎందుకని ఇండియా కూడా వచ్చింది రోగం, పెరుగుకుండానే దొరికేస్తున్నాయి అక్కడ కూడా, కానీ తోడుబెట్టిన టేస్ట్ రాదు అండో, ఇది శాస్త్రబద్ధం. ఏమండి, మనం ఒక్క చుక్క వేసినా నువ్వు ఎన్ని పాలు పోసినా ఆ పాలు ఆ రూపాన్ని పొందుతాయి, ఎప్పుడూ కదపకుండా ఒక తోడు. కొంతమంది చంచలంగా తోడుకుందా ఇంకా తోడుకోలేదా అని ఈ మూల తీసి ఆ మూల, ఆ మూల తీసి ఈ మూల, అది కాదు అసలు మొన్న ఎవరో చెప్పారు అది అది ఓవెన్లో పెడితే ఆ చల్లగా ఉన్నట్టు ఓవెన్లో పెడితే ఇరుక్కుచుంటుంది సరిగ్గా సమయానికి పెట్టకపోతే, అందుకని ఇలా ఇలా నాలుగు చోట్ల కదిపితే అది తోడుకుంటుందా, తోడుకొస్తారు కదా పుల్లగా అవుతుంది విరిగి కూర్చుంటుంది. ఇదంతా మన జీవితంలో ఉన్నది, మనం ఏ దేవుణ్ణి అయితే ఉపాసన చేస్తున్నామో ఆ దైవోపాసనకి ఒక గురుపాదాశ్రయం చేసినప్పుడు వారు ఒక మార్గాన్ని మనకి చూపిస్తారు, ఆ చూపించినదే ఒక మంత్రానుష్ఠానం. మన గురువులు మనకి చూపించిన మార్గం ఏంటంటే ఒక మంత్ర అనుష్ఠానం చేసుకోవాలి మనం. నీలోకి నువ్వు వెళ్ళాలి, నీలోకి నువ్వు వెళ్ళినప్పుడే ఇప్పుడు అందులో వేసినటువంటి చుక్కకి మూత పెట్టాలి, మూత పెట్టి ఒక మూల పెడితేనే కదా ఆ రూపాన్ని పొందేది. అలాగే మనలో ఆవేదన అనే వేడి రావాలి, నేనేమైనా సరే భగవంతుని గుర్తించాలనే ఆవేదన ఉండాలి, భగవంతుడు ఇంకా ఏం చేస్తే నేను రుణం తెచ్చుకోవాలను, ఇంత జీవితాన్ని ఇచ్చాడు నాకు అని మనం గుర్తించాలి. గుర్తించిన తర్వాత మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో భగవంతుడిని దర్శించాలి, ప్రతి కదలికలో భగవంతుడు మీలో ఉండి చేయిస్తున్నాడు. ప్రాణం కనిపించట్లేదు కదా అందరికీ, కానీ ఆ ప్రాణం అంటూ ఒకటి ఉండబట్టే ఇందులో మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం. మనలాగే ఉండి మనలాగే కూర్చోబెట్టిన బొమ్మ ప్రాణం పోయిన తర్వాత బొమ్మ కూర్చోబెడతారు కదా, బొమ్మను కూర్చోబెడితే అది కదలగలదా, నువ్వు పెడితే తినగలదా, నీకు పెట్టగలదా, నువ్వు మాట మాట్లాడితే తిట్టినా కొట్టినా నువ్వేమన్నా కూడా ఏమి ఉండదు, ఎందుకు లేదు అందులో చైతన్యం లేదు. మరి ఆ చైతన్యం ఏదై ఉన్నది దాన్నే పరమాత్మ అన్నారు, మనందరిలో ఉంది అదే పరమాత్మ. ఆ పరమాత్మని మనం గుర్తించాలంటే ఎవరైతే గుర్తించి సాధన ద్వారా ఎవరైతే దాన్ని గుర్తించినటువంటి వాళ్ళు ఉన్నారో వారి యొక్క మాటల చేత, పదముల చేత, బోధ చేత, వారు వారి అనుగ్రహం చేత మనం తప్పకుండా దర్శించగలుగుతాం. ఎందుకంటే భగవంతుడు నీవే అయి ఉన్నావు, కానీ ఈ ఉపాధిగా నీ స్వభావాన్ని మార్చుకోవాలి. ఈ ఉపాధి స్వభావం ఎక్కడ మారుతుంది, తెల్లారుజామున 3 గంటలకి దర్శనానికి వెళ్ళాలండి, ఎక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనానికి, మళ్ళీ అందరికీ ఉండదు, అదేదో టికెట్ కట్టాలి కదా, మర్చిపోయిన టికెట్ల విషయాలు, అదే 3 గంటలకి ఏదో టికెట్ కడతాయి. మనం రాత్రి 2 గంటలకు వెళ్తాము, ఆఖరిన కొండ తలుపు వేసేసే టైంకి మనం అలా 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 తిరిగి కొండ ఎక్కుతాం, కొండ ఎక్కిన తర్వాత అప్పుడే మన గదులకు వెళ్ళిన తర్వాత మళ్ళా 3 గంటలకల్లా వెళ్ళి అక్కడ లైన్లో నిలబడాలి అన్నారు. పడుకుంటామా, నిద్ర రాదా, నిద్ర రాదా, వస్తుంది అని తెచ్చుకో, అవకాశం ఇవ్వం మనం. ఎందుకు ఫ్లైట్ ఎక్కడానికి నిద్రకు అవకాశం ఇవ్వం మనం? ఎందుకు ఇవ్వటల్లా? లక్షలు టిక్కెట్టు, లక్ష కట్టలేదు కదా టిక్కెట్లకి. ఇప్పుడు మనం వెళ్ళకపోతే అది టిక్కెట్ ఏమైపోతుంది? మురికిపోతుంది. లక్షలు హరి ఓం తత్సత్ అయిపోతాయి. ఇక్కడేమో డబ్బులు, అక్కడ దైవ దర్శనం. అయ్యో మళ్ళా ఇవాళ కనుక వెళ్ళకపోతే రేపు టిక్కెట్ దొరకద్దు మనకి. ఏమైపోయింది అప్పుడు నిద్ర? మనం ఏం చచ్చిపోయామా? లేకపోతే నిరసించిపోయామా? ఏమైపోతుంది మన జీవితం? భగవంతుడు మనని మనలో చేరి ఆవేదనతో రా దర్శనమిస్తారా అని మన తీసుకెళ్తున్నప్పుడు ఎవరికి నిద్ర వస్తుందండి? తెలియని పిల్లలు చంకలో నిద్రపోతారు, కానీ తెలిసిన పిల్లలు నడుస్తూ కూడా నిద్రపోరు. వాళ్ళు కూడా మనకన్నా ముందు పరుగు పెడతారు దర్శనం అంటే. ఏ శక్తి మనని అక్కడ నిద్ర లేకపోయినా కూడా మనకి అంత ఊతం ఇస్తోంది? ఆవేదన ఇక్కడ మనందరిలో ఉన్నటువంటి ఒక గురుస్వరూపము. గురువులు అందుకు అవసరం. గురువులు ఎందుకు అవసరం అంటే స్వయం తీర్ణాహ పరాంతారయంతి, వారు తరించి మనని తరింపజేసేటువంటి వాళ్ళు, అటువంటి మార్గాన్ని మనకి సూచించేటువంటి వాళ్ళు. అందుకని వారి బోధ ద్వారా మనకేమవుతోంది అక్కడ ఆశయించి ఆవేదన మనకి. ఏవైనా సరే ఈ మానవ జన్మ చరితార్థత చేసుకోవాలి. 3 సార్లు తినడానికి, 6 సార్లు వెళ్ళడానికి రాలా. నిత్యము చేసేది అదే కదా. తినకపోతే ఉండలేం, నిద్రపోతే ఉండలేం, విషయం మనసులోకి వస్తే ఉండలేరు. బజారులో ఒకటి సేలుకు వచ్చింది అంటే అది కొనేదాకా మన కర్మగాలి అక్కడ దాకా కూడా వెళ్లకుండా ఫోన్లో వచ్చేసే కదా ఇప్పుడు. అది ఆన్లైన్ నీకు కూడా వచ్చేదే కొనడం, ఫోన్లో కొనడం నీకు కూడా వచ్చే. నాకు రాదు. ఈ మగపిల్లలు ఎవరో కాస్త ఏదో వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు బాణం. మరి ఇంత వచ్చింది, కానీ మన కోసం మనం ఎంత ఆవేదన చెందుతున్నాం? అన్ని పనులు పూర్తి చేస్తున్నాడు. మన పని ఇప్పుడు మనలో ఉన్న పరమాత్మని మనం గుర్తించాలి. అందుకని మనకు ఆవేదన కలగాలి. అప్పుడు ఒక గురుపాదాన్ని ఆశ్రయించినప్పుడు వారి ముఖస్థుగా వారు చేసిన అనుష్ఠానంతో కూడినటువంటి ఆ మహాముద్ర రాజాని మనకి ప్రసాదిస్తారు. అది పంచాక్షరి అవ్వచ్చు, లేకపోతే అష్టాక్షరి మహామంత్రం అవ్వచ్చు. అటువంటి మహామంత్రాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కొంత ఉపాసన చేయాలి. అంతేగాని అంతా మరిచి ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చొని చేయమంటారా? అనరు. వెళ్ళి నువ్వు 2 పూట్ల కాస్త, మళ్ళీ మాట్లాడితే 3 పూట్ల. నువ్వు వెళ్ళి కాస్త ధ్యానం చేసుకో, నీలోకి నువ్వు వెళ్ళు. నిద్రకి నీలోకి నువ్వు వెళ్ళిపోయి నిద్ర ఎప్పుడు పోతున్నావు? నీ ఇంద్రియాలు మనస్సు డిటాచ్ అయితేనే నీకు నిద్ర అవుతోంది. మనస్సు మళ్ళీ ఈ విషయాదులు పొళ్ళని పనులు గుర్తుకొచ్చాయనుకోండి, కంప్యూటర్లో చాలా పని ఉంది, నిద్రపడుతుందా? ఆ పని పూర్తి చేస్తేనే నిద్రపడు. వీటిని అన్నిటిని కూడా విడిచిపెడితేనే నిద్రపోగలుగుతున్నాం మనం. భగవంతుడు ఇచ్చాడు అవకాశాన్ని. ఏది నిద్రపోవడము, కొంత విశ్రాంతి చెందడం అనేది. దానిని మనం నిజ జాగ్రత్తలో, ఈ జాగ్రత్త అవస్థలోనే నిన్ను నువ్వు మరిచిపోయి చేసేటువంటిది ధ్యానము అని. ధ్యానం అంటే పైనుంచి ఏం దిగిరాదు, ధ్యానం. బుద్ధి యొక్క ప్రయాణమే ధ్యానం అంటే. అంటే మన బుద్ధిని మంచి మార్గంలో నడుపుకుంటే. ఎందుకంటే మనసు దానంతటా వెళ్ళటం, ఆ ఇష్టం వచ్చినట్టు పరుగు పెట్టడం దాని స్వభావం. మనసు సంకల్పించేది, కానీ బుద్ధి నిర్ణయించే శక్తి ఉంది చూశారు. దాని ద్వారా మనం ఆలోచించినప్పుడు అది అవసరమా, అది ఎంతవరకు అవసరం మనకి అని బుద్ధి నిర్ణయిస్తుంది. నిర్ణయించినప్పుడు అది అప్పుడు ఏమైపోతుంది అక్కడ? మనకి కావలసిన మంచి మార్గాన్ని ఎన్నుకుంటుంది. అందుకని మనకి ఇచ్చినటువంటి ఉపాసనా మార్గంలో కదిలేటువంటి పాలల్లో కదలనటువంటి పెరుగు చుక్క వేస్తే, కదలకుండా దాన్ని ఒక చోట పెడితే కొంతసేపటికి తెల్లవారేపాటికి ఎలాగైతే తోడుకుంటుందో మనం కూడా మన అనుష్ఠానం కదలకుండా చెయ్యాలి అన్నది. అందుకు కదులుతున్నంతసేపు మనం కదలకుండా కూర్చుంటేనే మనసు బోళ్ళంత పరిగెత్తికెళ్ళి వస్తుంది. ఇక మనం దీన్ని ఎలాగో నిలబట్టలేదు కదా అని దీన్ని లేపామనుకోండి, ఇంకా అది తైతక్కలు ఎక్కువైపోతుంది. అందుకే ఇక్కడ ఆచార్య దేవులు ఏమన్నారు, శ్రీకృష్ణదేవుడు, అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేనచ గృహే. నిజమేనమ్మా, నువ్వేదో రాత్రులు తెల్లవాళ్ళు కూర్చుంటే వస్తానన్నావు కదా, నిన్ను లేవేంటి, మేము 1 గంట అయింది ఇక్కడ చెప్పారా? వెళ్ళు, నువ్వు నమ్మేశావు కదా, నిన్ను నీవే నమ్మవు అంతే. నీకు అనిపించిందా నేను అలా పడుకుంటాను అని? మొన్న అనిపించలేదు కదా, నువ్వు నన్ను చూసి 2 రోజులు అయిపోయింది, బెంగ నీకు లేదు నాకుంది. మరి ఏం చేయండి మరి, మరి అది మరి ఎట్లా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు నువ్వు కదా, షాప్ వేసి ఉంటే ఇప్పుడు ఈ మధ్య ఏం చీరలు, ఏదో మైసూర్ సిల్క్ చీరలు దొరకట్లేదని బెంగళూరులో అక్కడ రాత్రుల నుంచి ఎదురు చూస్తున్నారు అందరూ వెళ్ళి పెద్ద చీర కోసం. ఆ చీర కట్టుకోవడానికి మనం బాగుండాలి ముందర, మనం అంటూ బాగుంటే చీర కప్పుకుంటాం తర్వాత. ఉత్తి మామూలు మామూలు వాటికే బయట ఉన్నటువంటి వాటి కోసమే విధ జీవితం అంతా అలా దుర్వినియోగపరుచుకుంటే మన కోసం నీకు కావాలి, నువ్వు కావాలనుకోలేదు నన్ను ఎవరు ఆఫీస్ అయ్యో అయ్యో ఓహో ఓహో అలా ఎక్కడి ఎక్కడికి అలాగా మన కోసం మన జీవితం కోసం మనమే ప్రాకులాడాలండి ఎప్పుడు కూడా. నీ దేవుడు నీ దగ్గరే ఉన్నాడు, నీ ఇల్లు వదిలిపెట్టి లేడు, నీ ఇంట్లోనే ఉన్నాడు. నీ ఇంట్లో అంటే ఈ నాలుగు గోడల మధ్య మాత్రమే కాదు, మనందరిలో దేవుడు ఉండబట్టే ప్రాణరూపంలో ఉన్నాడు. ఇంతవరకు తీసి చూపించిన వాడు ఎవరు లేరు. అది తీసి చూసేది ఇంద్రియాలతో చూసేటువంటిది కాదు, ఇంద్రియజన్యమైనటువంటి జ్ఞానం కాదది, ఇంద్రియ రహితమైనటువంటి ఇంద్రియాలకి శక్తినిచ్చేటువంటి కరెంటు అన్నిటిని ప్రకాశింపచేస్తోంది. కానీ కరెంటు కనిపిస్తుందా? కరెంటు కనిపించదు. మన భూమిలో మన కింద బోళ్ళన్ని ఉన్నాయి నీటి ధారలు, ఎక్కడ పడితే ఎక్కడ కనిపిస్తుందా? ఒక చోట మనం దాన్ని గుర్తించి తవ్వితేనే నీటి ధార కనిపిస్తుంది, దాన్ని బోర్ అంటారు కదా. బోరేస్తే మన ఒంట్లో అన్ని కొంచెం గుచ్చుకుంటే రక్తం వస్తుంది, కానీ డాక్టర్ కావాల్సినంత రక్తం ఎక్కడ పడితే అక్కడ రాదు, నరాల్లోనే వస్తుంది. నరాలన్నీ మనకి కొంచెమే ఉన్నాయా? వెతికితే బోళ్ళన్ని 33 కోట్ల దేవుళ్ళు నరాలుగా మనలోనే ప్రకాశిస్తున్నారు. భూమిలో ఎలాగైతే నీటి పారుదల ఉందో మన దేహంలో కూడా రక్తం అలానే పారుతుంది, దాన్ని గుర్తించండి. అందుకని మన జీవితంలో ఆ చైతన్యం అనేది ఉండబట్టే భగవంతుడు మనందరినీ ప్రకాశింపజేస్తున్నాడు. రోగాలు ఇవన్నీ కూడా మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలు. మనం ఈ రోజుకి ఇలా ఉన్నామంటే సత్కర్మ చేసుకుంటే అంత సవ్యంగా వెళుతుంది. ఏదైనా కొంచెం ఉన్నప్పుడు అనుభవించాలి కదా, ఆ అనుభవాన్ని మనం తీసుకుని ఏడుస్తూ ఉంటే ఇంకా ఏడిపే వస్తుంది తప్ప మీరు ఆలోచించండి. కష్టం వచ్చినప్పుడు అయ్యో నా తల్లి నీకు వచ్చిందా కష్టం అన్న అనుకుని ఇంకా ఏడుపు వస్తుంది. తల్లి మనకు కాపితే ఎవరికి వస్తాయిరా? మనం వాళ్ళ రోగాల్ని వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధిని మనం తీసుకోలేదు కదా, ఆ వ్యాధిని మనం ఏమైనా అనుభవించగలిగామా? తీసుకోలేకపోయాం కదా. పాపం భగవంతుడు ఇంకా అప్పటికి, ఎందుకంటే వయసు మీరింది, ఆ వ్యాధితో ఇంకా బాధపడే బదులు భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు అంటే వెంటనే అంత దుఃఖం ఏమైపోతుంది? అది పోనీ అబద్ధమా? ఆలోచించాడు. ఆ మాట్లాడిన మాట ఏమైనా అబద్ధమా? సత్యం అది. అందుకనే సత్సంగం అన్నారు. ఇటువంటి మాటల్ని మనం తెలుసుకోవడం కోసం మనం వస్తున్నాం. అందుకని మనందరిలో దాగి ఉన్నది అది, ఆ నాలెడ్జ్ కోసం ఎక్కడికో ఎక్కడికో వెళ్ళక్కర్లా. మీరు చూసే ఆ కంప్యూటర్లోనే చూడండి, మంచి మాటలు వినండి. మన జీవితానికి పరమావధి ఏదో దాన్ని గుర్తించండి. మనలోనే ఉన్నది, మనలో లేని దేవుడు ఎక్కడో ఉండడు. ఎలాడతాడు ఏంటండి? దివ్యమైనటువంటి దేవుడు అంటే అంతటా ప్రకాశిస్తున్నాడు. కానీ నీలో దైవ గుణాలు ఉండాలి. హిరణ్యకశిపుడికిను హిరణ్యకశిపుడి కొడుక్కి ప్రహ్లాదుడికి ఎంత తేడా ఉంది? హిరణ్యకశిపుడు తండ్రిగా కానీ తండ్రి అనిపించుకున్నాడా? ప్రహ్లాదుడు తండ్రి అనకుండా లేడు, తండ్రి అంటూనే ఉన్నాడు, తండ్రికి వాల్సిన ధర్మాన్ని ఇస్తూనే ఉన్నాడు. కానీ తండ్రిలాగా పిల్లాన్ని ఏమైనా పోషించుకున్నాడా? రాను రాను, రాక్షస గుణాలు బయటపడ్డాయి. ఏ తండ్రి అయినా అలా ఉంటాడా? కానీ నమ్మింది నారాయణమూర్తిని, ప్రహ్లాద కుమారుడు నమ్మింది నారాయణమూర్తిని. అందుకని ప్రహ్లాదుడు ఎక్కడికి వెళ్ళినా ఏ భూతము కూడా ఏం చేయలేకపోయింది, అగ్నిలో పడేశారు. ఇలా పైకి తేలి తీసుకొచ్చి వాళ్ళొక మేనత్ అంది, నేను వరం పొందున్నా, ఏదన్నా తప్పించుకుంటున్నాడేమో, నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నేను కాలుతాను, కాలిస్తే వాడు కాలిపోతాడు, నేను కాలను నాకు వరం ఉంది అంది. కాని వరమిచ్చిన వాళ్ళు ఏమన్నారు, నువ్వంతటా సవ్యంగా నడిస్తేనే నీకు ఆ వరం ఉపయోగపడుతుంది, కానీ నువ్వు అధర్మంగా కనుక నువ్వు వెళితే ఆ వరం నీకు వర్తించదు అన్నారు. అది గుర్తులేదు ఆవిడికి. వెళ్ళి అగ్నిలో కూర్చుంది, రగల్సమంది, చాలా ఫఫఫ అంటుంది, నవ్వు పైపచ్చు. కానీ ఏమైంది అక్కడ, ప్రహ్లాదుడు ప్రహ్లాదంగానే ఉన్నాడు, ఆమె మాత్రం కాలిపోయింది. ధర్మం అక్కడ మనకు కూడా అంతే. మన నీ ఆలోచనలోనే ఉన్నది నీ జీవితాన్ని పోషించుకోవడం అనే. నువ్వు ఎప్పుడు కూడా సత్యాన్ని గురించి ఆలోచించు. అనందరి వాడు దేవుడు, దేవుణ్ణి మార్చుకోనక్కర్లా, గురువుల్ని మార్చుకోనక్కర్లా, కానీ నీలో లక్ష్యం మాత్రం శుద్ధి పవిత్రతగా ఉండాలి. ఒక పూజ చేస్తున్నావంటే ఎన్ని పూలు చేస్తున్నావు అనేది దేవుడు చూడడు, ఎంత భక్తిగా నువ్వు పూజ చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని గమనిస్తాడు. నువ్వు ఎన్ని ప్రసాదాలు చేసావు అనేది భగవంతుడు. ఇన్ని ప్రసాదాలు వండుకున్నావంటే మన కోసం వండుకున్నావు మనం, ఇప్పుడు వెనక మనం ఉన్నాం. ఎందుకంటే కాస్త ఆయనకి ఇలా చేయి చూపిస్తే తర్వాత మనం ఆరగించవచ్చు కదా. దేవుడు ఇన్ని అడిగాడు, అడగలేదు అడగలేదు, మన కోసమే. పైగా పాపం ఆయన ఏమన్నాడు, నేను అందరి వాడినే, మీ అందరి కడుపులు నిండితే నేను నా కడుపు నిండినట్టు. అది భగవంతుడి యొక్క మాట, మహాత్ముల యొక్క మాట. ఇక్కడ ఎక్కడున్నాం మనము, నిన్ను నీవే నమ్మవు, నీవెవరిని నమ్మగలవు, నిలకడే నిన్నటి జ్ఞాపకాలు. మనం బాగా కూర్చుంటాం, ఆసనం కూడా బాగా వేసుకుంటాం, కూర్చుంటాం, ఏమొస్తాయండి, ఏమొస్తాయి రీలు, సినిమా రీల్ లాగా మనం చేసినవి చేయబోయేవి ప్లాన్లు వేస్తుంటాడు. నిన్నటి జ్ఞాపకాలు, రేపటి వ్యాపకాలు. ఇప్పుడు ఎందుకు కూర్చున్నావు, అది మర్చిపోయాం. ఇప్పుడు నీ అనుష్ఠానాన్ని నువ్వు చేసుకోవాలి. ఇక్కడ కళ్ళు మూసుకొని అనుష్ఠానం మర్చిపోయి ఏం మర్చిపోయొచ్చానా, బయట అక్కడే ఉన్నాయో లేకపోతే ఇక్కడే ఉన్నాయో అనుకుంటూ మర్చిపోయినవన్నీ గుర్తు తీసుకో. మళ్ళీ ఇంకోటి చేస్తుంది, తర్వాత రేపు పని ఏంటి, మాతాజీ గారు రేపు ఉంటారా, రేపు ఉంటే ఎక్కడ ఉంటారు, ఏదో రమ్మన్నారు కదా, వెళ్ళి అక్కడే కూర్చుంటే పోలా, తప్పకుండా నేను ఎలా కూర్చుంటాను రావచ్చు. ఇంకో ఇంటికి తీసుకెళ్తున్నారు, రెండో రేపు మాకు ఎక్కడైనా పర్వాలే, నాతో వచ్చేసినా తీసుకెళ్ళిపోతాడు, డోంట్ వరీ. కానీ ఇంట్లో అనుమతి కోరండి, కాస్త గృహస్థాశ్రమ ధర్మం కదా. అందుకని మనకి నిన్నటి జ్ఞాపకాలు రేపటి వ్యాపకాలతో నేటి సంగతినే మరచి కదా పూజ దగ్గర కూర్చుని ఎంత తొందరగా అవుతాను. ఇంకో పూజలు వచ్చాయి, పూజల కంటే తత్మపన అంతా ఎక్కువ పెరిగిపోతాను. అందుకని మనం దాని బదులు, అందుకని మేము కొంచెం కూడా ఏదైనా పూజ చేయాలంటే కొంత అనుష్ఠానం కూడా చేసుకుంటూ ఉంటే దేవుడు కూడా గొప్పవాడే. అనుష్ఠానం కొంచెం ఏది, కొన్నాళ్ళు సహస్రనామాలు చదివితే, కొన్నాళ్ళు భాగవత భాగవతాన్ని వింటే, కొన్ని ఒక్కొక్క పూజ చేసేట్టుగా. అప్పుడు ఏంటంటే మనము చేసినట్టుగా అవుతుంది, అక్కడికి వెళ్ళి చేసుకున్నట్టుగా అవుతుంది, మనకు కూడా ఏది మన మనోవాంచ కూడా తీరుతుంది. ఆయన ఉంచుకుంటాడా మనసులో, లోపల నుంచి ప్రేరణ చేసేది కూడా వాడే కదా, దియోయోన ప్రచోదయ. అందుకని ప్రేరణ ఎప్పుడూ ఆగదు. నేను సమయం వెళ్ళిపోతుంది, సమయం చెప్పకపోతే మళ్ళీ మన ఇంటికి వస్తారో రారు అందరూ, లేకపోతే మాతాజీ గారు రావద్దంటారేమో రేపు, ఎంత అయిపోయిందే వెళ్ళిపోవాలి, ఆపేయమంటారా. నేనేమన్ను చెయ్యి, నీ మీదైనా కష్టమైనా నాదైనా కష్టం, మొహమాట పడుతున్నారా, ఎందైపోయింది అంటున్నారు ఇంటి ఆయన. సరే ఈ పాయింట్ మనం పూర్తి చేసుకుని ముందుకెళ్ళి కొంతదాకా ప్రయాణం చేసేసాం మనం. ఇది నిన్ను నీవే నమ్మవు, ఎవరిని నమ్మగలవు కదా మనసు యొక్క కథ. పాలుని తోడేసి ఒక మూల పెట్టా, పెట్టిన తర్వాత ఆ స్వరూపాన్ని ఎలా పొందిందో మనం కూడా జీవవాచ్యంలో ప్రణవం అంట, ఓం నమ శివాయ. ఇప్పుడు ఈ ఉపనిషత్తులో ఉంటుంది, నెక్స్ట్ నారాయణ ఉపనిషత్తులో మీ అందరూ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ. ఇటువంటి మహామంత్ర రాజ్యాన్ని మనకి గురువులు ప్రసాదిస్తే దానిని మనం అంతర్ముఖం చేసి, మన మనసును అంతర్ముఖం చేసి ఒక చోట కూర్చుని మనం అనుష్ఠానం చేసుకున్నాం. చేయగా 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 ముందు అది వేరే వేరే ఆలోచనలు తీసుకురావచ్చు, కానీ మనం ఎప్పుడైతే ఒకే చోట పెట్టి మన ప్రయత్నం మనం చేస్తున్నామో నిలవకేం చేస్తుందండి, తప్పకుండా సాధిస్తాం. లేకపోతే ఇంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు, మీరు క్వాలిఫై అయ్యి ఇంతంత ఉద్యోగాలు చేస్తున్నారంటే ఏమండి, అప్పుడు దుప్పటిదని పడుకోవాలి ఆ పరీక్షల రోజుల్లో, అంతా చదివి క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇలా ఉన్నతమైనటువంటి దేశాలకు వచ్చి సంపాదించుకోగలుగుతున్నారు, మీ కుటుంబాలను మీరు పోషించుకోగలుగుతున్నారు, అంత చేసిన వాళ్ళు మనలో ఉన్న పరమాత్మను మనం గుర్తించలేరు. పట్టుదల అభ్యాసేన తు కౌంతేయ ఏమన్నాడైనా, అభ్యాసం అంటే రోజు ఏదో ఒక సమయాన్ని పెట్టుకుని మనం అభ్యాసం చేయాలి. వైరాగ్యం అంటే నువ్వు చేసి చూసే ప్రతి దానిలో ఏది ఎంతవరకు మనకు కావాలో అంతవరకే తీసుకోవాలి, మనకు అవసరం లేని దాన్ని వదిలిపెట్టాయి. లేకపోతే అది బరువు అయిపోతుంది. ఇప్పుడు ఏదో పాపం వీళ్ళేదో నాకు అన్ని ఇచ్చారు, ఇది మైక్ ఏదో పెట్టారు కూడా అని ఈ మైక్ ఇచ్చిన చోటల్లా నేను పట్టుకెళ్ళిపోతాను అనుకోండి, మళ్ళా మైకులు రావు, నన్ను కూడా పిలవరు. అలా కాకుండా ఎక్కడదక్కడే వాళ్ళ అవసరమేమో వాళ్ళు మైకు పెట్టుకున్నారు, వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాం అంతే. ఎవరిది వాళ్ళకే, నాది నాకే. ఏది? నా గురుదేవులు, ఆ ప్రభు చెప్పినటువంటి తత్వము, నా మార్గము ఆశ్రయించున్నటువంటి వాళ్లతో చక్కట భగవత్ కాలక్షేపము మనం చేసుకుంటూ వెళ్తుంటే ఎప్పటికీ నిత్యంగా శాశ్వతంగా ఉంటుంది. మామూలుగా వండుకుంటే అది అన్నం అవుతుంది, అది ప్రసాదంగా వండుకుంటే ఏమవుతుంది? ప్రసాదం అవుతుంది. అన్నమే ప్రసాదం అవుతుంది. అందుకని అట్లాగా మనని మనం ఏది అలా ఒక చోట పెడితే ఆ స్వరూపాన్ని పొందుతుంది. అంటే జీవవాచ్యంలో ఏదైతే మనం పంచాక్షరి అష్టాక్షరి అనేటువంటి మంత్రాన్ని అనుకుంటున్నామో ఆ స్వరూపాన్ని మన మనస్సు పొంది తీరుతుంది. అప్పుడు మెల్లగా దాని యొక్క శక్తిని, పవర్ని మనం పొందగలుగుతాం. పెరుగు అయింది కదా, అయిన తర్వాత అలాగే కూర్చోమన్నారు గురువులు, నువ్వు వెళ్ళి నీ నీ పనులు నువ్వు చేసుకో, పనులు చేయకపోతే మా గురుదేవులైతే ఏంటి, పెళ్లి చేసుకున్నావు, భార్య బిడ్డలు ఉన్నారు, పోషించకుండా సోమరితనంగా కూర్చోమన్నారా నిన్ను? వెళ్ళి నువ్వు ప్రయత్నం చేయి, నీకు నువ్వు ప్రయత్నం చేయాలి, నీ భార్య బిడ్డలను పోషించుకోవాలి. 10 రూపాయల దగ్గర 12 రూపాయలు ఖర్చు పెడితే మా గురుదేవులు చాలా కోపడుతున్నారు, ఎవరిచ్చారని నువ్వు అంత ఖర్చు పెడతావు? వెనక బిడ్డలు వాళ్ళు సుఖంగా ఉండాలంటే నువ్వు దాన్ని 10 రూపాయలు నువ్వు సంపాదిస్తే దాంట్లో 3 రూపాయలే ఖర్చు పెట్టాలి. తతిమాది మనం మీరు గుర్తించండి, జాగ్రత్తగా మనం చూసుకుంటే చాలా సంపాదించగలం. మనం కొంచెం విచ్చలవిడిగా, వాళ్ళెవరో ఖర్చు పెడుతున్నారు, వీళ్ళెవరో ఖర్చు పెడుతున్నారు, మనం అక్కడ ఖర్చు పెట్టకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు మన గురించి, ఇలాంటి దాంతో మన చేతులు కాల్చుకుంటున్నాం. ఎంతవరకు చూస్తారు మన వాళ్ళు? కష్టాలు వచ్చినప్పుడు చూడగలుగుతున్నారా? ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైనా మీద వేసుకుంటున్నారా? అందుకని ఏది ఎంతవరకు అంతవరకు మనం చేసుకోవటం అనేది ఏది వైరాగ్యము. వైరాగ్యం నిజంగా ఆకలేసినటువంటి వాడికి పంచభక్ష ప్రమాణాలు కావాలండి. నిజంగా ఆకలిస్తే అటుగుల్లో కాస్త నీళ్లు కలిపి, నీళ్లు చల్లేసి కాస్త ఇది కాస్త కొత్తిమీర పచ్చడి కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది, పొడి వేసుకుని. ఎందుకంటే మేము జపాన్ అది మా గురుదేవులు ఏషియన్ కంట్రీస్ తీసుకువెళ్తే అప్పుడు అటుకులే మేము అనుకున్నాం, చిక్కుపోయి వస్తాయేమో భోజనాలు పెట్టరట్టు అక్కడ అనుకున్నాం. మా వాళ్ళందరూ అటుకులు తీసుకొచ్చి పూటకొకసారి పెట్టేవాడిని, ఇంటికి వచ్చేసరికి 5-6 కేజీలు పెరిగాం తగ్గల. భగవంతుడితో ఉన్నాం కదా, భగవంతుడి యొక్క ప్రసాదం కాబట్టి అలాగే ఉంటాయి అన్నీ కూడా. అది మన కడుపు నిండలేదా, మనకి పని బాగోలేదా, భ్రంగా బాగుంటే మనం పెంచుకుంటున్నాం అంతే ఏమిటన్నట్టు. అందుకని ఇలాగా వైరాగ్యేనచ అభ్యాసము వైరాగ్యము అనేటువంటివి మనకుంటే మనం ఆశ్రయించిన భగవద్ లక్షణాన్ని మనం పొందగలుగుతాం. తోడు పెట్టిన తర్వాత వెళ్ళమంటే నువ్వేం చేస్తున్నావు, అది చిలకటానికి నీళ్లు పోస్తున్నావు, అది పాలు కాదు మజ్జిగ కాదు, ఇంకా కదలికతో కూడినటువంటి జలం. ఆ జలాన్ని అందులో పోసి నువ్వు మధిస్తున్నావు. మధించడం అంటే ఏంటంటే విచారణ. ప్రతిదానికి విచారణ కావాలండి, ఇది అవసరమా, ఇది ఎంతవరకు, ఎవరు మనని పోషిస్తున్నారు, ఎవరు మనని ఏం చేస్తున్నారు. దేవుడు ఇవ్వబట్టి మనం నడవగలుగుతున్నాము, దేవుడు శక్తి కారణం కానీ మన గొప్పతనం కాదు. ఎక్కడికక్కడ మీ దేవుడే మన దేవుడే. మనం విచారణ చేసుకోవాలి. ఆ విచారణ చేయటంలో ప్రతి విషయంలో కవ్వాన్ని ఎలా తిప్పితే వెన్నబడుతుందండి, ఆపకుండా. ఒకసారి ఇటు తిప్పి 4 కబుర్లు చెప్పి మళ్ళీ ఇటు తిప్పి 1 కారులు చెప్తే అందులో వెన్నపూస రాదు. అందుకని విచారణ కూడా చాలా దృఢంగా ఉండాలి. ఏది కదలికలతో కూడినటువంటి ప్రపంచంలో సంచరిస్తున్నప్పటికీ కూడా మన మడిని మనం ఎప్పుడూ వదులుకోకూడదు. మడి అంటే ఏంటి, మన మనస్సుకున్నటువంటి ఆ అనుష్ఠానము, ఆ వైరా ఆ బలం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టకుండా ఉంటే అప్పుడు ఏమొస్తుంది, అదే మజ్జిగ నుంచి కనిపించినటువంటి వెన్న బయటకు వస్తుంది. వెన్న బయటకు వస్తుంది కదా. ఇప్పుడు డైటింగ్ కి వెన్న పూస బయటకు వచ్చి మజ్జిగగా తాగాల్సింది, మర్చిపోకండి. డైటింగ్ చాలా అవసరం అది. వెన్న పూస తీయాలి, మజ్జిగ తాగాలి, మజ్జిగ అన్నంలో వేసుకోవాలి. మన పెద్దలు మజ్జిగ అన్నమే శ్రేష్టం అన్నారు. పెరుగు కొంచెం మళ్ళా అది బలానికి బలం ఇస్తుంది కానీ కానీ ఒళ్ళు వాళ్ళకి ఒళ్ళు చేస్తుంది. అందుకని ఆ వెన్న పూస ఇప్పుడు మజ్జిగలోంచి వచ్చింది కదా, తిరిగి నువ్వు నీళ్ళల్లో వేసినా పాలల్లో వేసినా మజ్జిగలో వేసినా కలవమంటే కలవదు. అందుకనే కృష్ణయ్యకి వెన్న పూస ఎందుకు ఇష్టం అంటే ఎందులోనూ కలవదు, అది అందులోంచే వచ్చింది. అలాగే జ్ఞానం అనేటువంటిది ప్రపంచంలోనే ఉన్నది, ఏ ఒక్కరికో సొంతం కాదు, ఏ ఒక్కరో పట్టుకెళ్ళిపోయేది అంతకన్నా కాదు. జ్ఞానం అనేది అనంతంగా ప్రకాశిస్తుంది, ఎవ్రీబడి హ్యావ్ ఇట్. కానీ దాన్ని గుర్తించాలి. దాన్ని గుర్తిస్తే జ్ఞానము ఎటువంటిది అంటే అది అనంతంగా అంతరా ప్రకాశించేటువంటిది జ్ఞానం. దాన్ని మనం గుర్తించాలి. అటువంటి జ్ఞానాన్ని బోధ చేయడం కోసమే నారాయణుడే స్వయంగా ఉపదేశించినటువంటిది నారాయణ ఉపనిషత్. అందుకని మనం ఎక్కడికి వెళ్ళాము, ఆకాశమైంది, వాయువైంది, జలంలోకి వచ్చాము. జలం మనలో ఉంది చూడండి, వాయువుకి ఎంత స్థానం ఉన్నదో జలానికి కూడా అంతే ఉంది. ప్రాణం పోయినటువంటి వారికి డాక్టర్ రాకుండా చూడాలంటే నాలుగు మీద చేలి పెడితే తడి ఉండదు, కన్నీల విప్పితే తడి ఉండదు, అక్కడ తడి ఆరిపోతుంది. అక్కడ ఏది ఎప్పుడైతే చైతన్యం తప్పుకుందో దాంట్లో ఈ లక్షణాలు ఉండో, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క భూతము అంతర్లీనం అయిపోతుంది. అందుకని ఏది ఆకాశము, అగ్ని, వాయువు, అగ్ని అంటే చూడదు, వేడుండదు. అరికాళ్ళు చల్లబడిపోతే చూడండి, మనకు కూడా భయం వస్తుంటుంది ఒకసారి, ఈవెన్ అరికాళ్ళు చల్లగా అయిపోయింది అంటే గబగబ రాయమంటాం, చావం కానీ భయం మాత్రం వస్తుంది. అరికాళ్ళు చల్లగా అయ్యి, అరిచేతులు చల్లగా అయితే మనం బాగా స్నోలోకి వెళ్తే మీకు బాగా ఉంటుంది. అందుకని వేడి కోసమని వేడిని మనం సంపాదించు. అందుకని అలాగే అగ్ని, అలాగే పృథివీ. ఇదేది పృథివీభూతం. మనం ఎన్నిసార్లు స్నానం చేసినా మన తుండు స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకుంటారు కదా, స్నానం చేసిన ఒళ్ళు తర్వాత ఒళ్ళు తుడుచుకునే తుండు ఎందుకు మాసిపోతుందో ఆలోచించండి. స్నానం చేసి వచ్చిన వాళ్ళు ఉతికిన తుండుతో ఒళ్ళు తుడుచుకుంటారు. తుడుచుకుంటే నాలుగు రోజులకో పోని, నాలాంటి బద్దకిస్తుంది పోని, వారం రోజులకైనా అది ఉతకాలి. ఎందుకు దానికి, ఎందుకు మనం శుభ్రంగా పారం సబ్బుతో తోముకుంటున్నాం కదా, పారం సబ్బది నీళ్ళు బాగా పోసుకుంటున్నాం, వేడి నీళ్ళు అందులో పోసుకునేది, మరి అది ఎందుకని మట్టి పడుతుంది, ఎందుకు ఉతకాల్సి వస్తుంది. మనం స్నానం చేసినప్పుడు నానబెడుతున్నాం అంతే, మనం స్నానం చేసినప్పుడు నానుతోంది, మనం తుండుతో తుడుచుకునేసరికి ఆ మురికి దానికి వెళ్తుంది. అంటే అంత తొందరగా స్నానం చేస్తున్నాం అన్నమాట, మనం వెళ్ళి అక్కడ గంటలు చేయటిల్లా గబగబా తిరిగి వచ్చేసరికి అందుకని ఆ మురికి దానికి అడ్డుతోంది. అంటే మనం ఈరోజు ఇప్పుడు ఈ చెమట పట్టింది నలిపితే మట్టి వస్తుంది, శరీరం నుంచి మట్టి వస్తుంది. చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని పాతి పెడితే మట్టి అవుతుంది. అంటే పృథ్వీభూతము మనకి ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది. అయిపోయింది కదా, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, పంచమహాభూతాలు నారాయణ నుంచే పుట్టాయి. ఖం వాయు జ్యోతిరాప పృథివీ విశ్వష్టధారిణి నారాయణాద్ బ్రహ్మా జాయతే. ఇవన్నీ ఈయన గారు సృష్టించి నారాయణమూర్తి, అప్పుడు బ్రహ్మగారిని సృష్టించాడు, అప్పుడు కావాల్సి వచ్చింది. ఏది అసలు మహానారాయణుడు అనేటువంటి వాడు ఒకడు, మళ్ళా ఇక్కడ ఈ సృష్టికి కావలసినటువంటి స్థితి చేసేటువంటి నారాయణుడు మరొకడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మళ్ళీ ఈ ముగ్గురు కూడా నారాయణ నుంచి వచ్చిన వాళ్ళే. అలా ఈ విధంగా నారాయణ ఉపనిషత్తు కూడా జరుగుతుంది. అది ఇప్పుడు నేను అందులోకి వెళ్తే మళ్ళీ మేము మీకు సమయం పూర్తవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకొక పూట మేము కావాలి కానీ తప్పకుండా మనం మాట్లాడుకుందాం. కాబట్టి అటువంటి దైవ అనుగ్రహం చేత మనం ఈ జీవితాన్ని మనం పోషణ చేసుకుంటున్నాం. మన గొప్పతనం కాదు, కానీ అందరూ గొప్పవాళ్లే. ఎందుకని, భగవంతుడు అందరిలో ఉన్నవాడు కాబట్టి ఎవరిని మనం కించపరచడానికి లేదు. కథ స్వభావాల్లో మన పూర్వజన్మ స్వభావాల చేత ఒక్కొక్కళ్ళు కొంత కొంతమంది కొన్ని కొన్ని స్వభావాలు ఉంటాయి అంతే. వారిని స్వభావం స్వస్య భావంలోకి వెళ్ళిపోవడమే, ఆత్మభావంలోకి వెళ్తే సాధన అయిపోతుంది. మన ఇల్లు మనం చెక్క పెట్టుకోవాలి కదా, నాకు ఆకలిస్తేనే నేను తింటా, వీళ్ళు ఎంత బతిమాలితే మాత్రం నేను తినగలుగుతానా చెప్పండి, ఆకలి లేకుండాను వెళ్ళాను కదా. అందుకని ఆకలి ఎవరు ఆకలి వాళ్ళకే ఇంతటి శక్తినిస్తూ ఉంటే మన సాధన కూడా మనకే ఆవేదన కలగాలి. అలాగ అందరిలో ఉన్న పరమాత్మని మనం గుర్తిస్తూ ఆ పరమాత్మ యొక్క అంశే మనలో ఉన్నదని మనం గుర్తిస్తూ అందరూ కూడా అటువంటి భగవంతుని యొక్క ఆశీస్సులకు పాత్రులవ్వాలని అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ. సుఖీ అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను ప్రాధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదాన్ని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ. సుఖీ హరి ఓం. ఇంతవరకు మనందరూ కూడా ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నాము, ఏముంది భగవంతుడు లేకపోతే జీవుడు, ఇదే కదా మాట్లాడుకుంది మనం. ఇద్దరిని ఏకం చేసేది ఒకటే మార్గం, ఆధ్యాత్మిక జీవితం. అందరూ కూడా ఏ భగవంతుని ఆశ్రయించారో, ఏ గురుపాదాన్ని ఆశ్రయించారో అందరూ మీలోకి మీరు వెళ్ళి కొద్ది నిమిషాలు మాత్రమే, ఎక్కువసేపు లేదు, ధ్యానం చేసుకుని మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళదాం. ఎవరే భగవంతుని ఆశ్రయిస్తే ఆ భగవంతుని 3 సార్లు గట్టిగా నాతో పాటుగా నాభి నుంచి తీవ్రంగా ప్రణవాన్ని పూరించుకుందాము. దీర్ఘంగా శ్వాస తీసుకోండి అందరూ. అమ్మని అందరూ చూసే ఉంటారేమో టీవీల్లో అనుకుంటున్నాను, తర్వాత ఫ్రెండ్స్ ద్వారా కూడా తెలిసి ఉంటుంది. మనకి గుంటూరు జిల్లా నంబూరని ఆ పక్కనే ఉంటుంది, స్టేషన్ ఉందమ్మ. నంబూరు ఊళ్ళోకి వెళ్ళక్కర్లేదు, కాళీవన ఆశ్రమం మనది, అందుకని పెద్ద ఆర్చరీ ఉంటుంది. నంబూరు స్టేషన్లో దిగి రావచ్చు, లేకపోతే ఎన్హెచ్ గుంటూరు దిగి గుంటూరు నుంచి రావచ్చు. విజయవాడ నుంచి 24 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మన ఆశ్రమం ఉంటుంది, నాగార్జున యూనివర్సిటీ పక్కన. అది మన హెడ్ క్వార్టర్స్. అక్కడ అందరం కూడా, స్కూల్ ఉందండి, హాస్పిటల్ ఉంది, అలాగే బ్యాంకులు ఉన్నాయి. అక్కడ 400 మంది ఉంటాము. ఇలా వచ్చినా కూడా అక్కడ కార్యక్రమాలు అవుతూ ఉంటాయి. ఆ తర్వాత మనకి ఇంకా వేరే వేరే బ్రాంచెస్ కూడా గురుదేవులు అనుగ్రహించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో కొత్తగా మన ఆశ్రమం 2 ఇయర్స్ అయింది, అక్కడ కాళీవన ఆశ్రమం భీమవరం శాఖ. అలాగే నిండుకొలంలో మా పక్కనే నిడమరు జిల్లా నిండకొలంలో కూడా ఒక ఆశ్రమం ఉన్నది. ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా గుండుగొలన దగ్గర గుండుగొలంలో కూడా ఒక బ్రాంచ్ ఉంది. హైదరాబాదులో మనకి మెహదీపట్నంలో శ్రీరామ్ నగర్ కాలనీ ఐ సరోజిని ఐ హాస్పిటల్ వెనకాల మనకి బ్రాంచ్ ఉంది, అందరూ కూడా హైదరాబాదు. అలాగే మనకి జలగాంలో, మహారాష్ట్ర జలగాంలో ఒక ఆశ్రమం ఉందండి. అలాగే బెంగళూరులో కూడా చిన్న ఆశ్రమం ఉంది. అంతేకాకుండా పావులూరు అని మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది. అంతేకాకుండా మనకి శ్రీశైలంలో కొత్తగా ఆశ్రమం రాబోతోంది, అది అందాలు దిద్దుకుంటోంది అక్కడ శ్రీశైలంలో. అంటే ఈ సంవత్సరము ఓపెన్ చేయాలనేటువంటి ఉద్దేశంలో అనుకుంటున్నాము. అంతేకాకుండా మనకి గురుదేవుల అనుగ్రహంతో అమ్మ 1982 నుంచి గురుదేవులు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అందుకని అప్పటి నుంచి 82 నుంచి నేను అమెరికా యుఎస్ రావడం జరుగుతోంది అప్పటి నుంచి. అలాగే గురుదేవులు ఒక ఇక్కడ ఒక ట్రస్ట్ను పెట్టాలి అనేటువంటి దాన్ని స్వామివారు రాసి ఉంచారు. ఆ విధంగానే మనం ఇక్కడ ఒక ట్రస్ట్ని మరి ఏర్పరచడం జరిగింది. శ్రీ 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 సమర్థ సద్గురు శ్రీ హనుమత్ కాళీవర ప్రసాద బాబు ఇంటర్నేషనల్ సత్సంగ్ సొసైటీ అని ఒక సొసైటీని ఇక్కడ పెట్టడం జరిగిందండి. కాకపోతే ఇంకా ఆశ్రమం అనేది ఎక్కడ ఒక చోట ఇంకా అన్వేషణలో ఉన్నది, వెయ్యాలని ఇక్కడ పిల్లలు అనుకుంటున్నారు. అమ్మ సంవత్సరానికి అంటే ఇప్పుడైతే ఒకసారి వస్తున్నా కానీ ఇంతకుముందు 2 సార్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలానే నేను కాస్త అందరితో పంచుకుంటూ మీ మాటలు నేను వింటూ, నా మాటలు మీరు చెప్తే కూడా నేను వింటా, మీరు పాడితే కూడా నేను పాడతా. చాలామంది ఉతనే భోజనాలు పెరగడానికని చాలామంది ఫస్ట్లో అనుకున్నారు, మామూలు భోజనాలకి వాటికి మాత్రం రాను. మీరు ఏదైనా ఇట్లాంటి సత్సంగమో సత్సంగ సంకీర్తనో కాస్త ఏదో పూజ చేయమన్నా చేయిస్తా మీ ఇష్టం. చేసుకుంటే మీరు పెట్టే ప్రసాదాన్ని మీతో పాటు నేను కూడా, ఇవి ఉండాలి ఇవి ఉండకూడదని లేదు, ఏదో మీరేదో కొంచెం ప్రసాదం పెడితే చాలు మాకు, వండిచ్చినా చాలు ప్రసాదం తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే సత్యనారాయణ చెప్పాడు కదా ప్రసాదం తినకపోతే దోషం వస్తుందని, అందుకని ప్రసాదానికి అక్కడ మంచి స్థానం అక్కడ కాబట్టి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. మనం ఆశ్రమాన్ని ఇక్కడ కూడా పెంచాలి, మీరు కూడా దాంట్లో సమభాగ్యులు అవ్వాలి, మనందరం కలిసి చేసుకోవాలి. మీ అమ్మగా నన్ను అనుకుని, మీ పుట్టిల్ని అనుకుని రండి, ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా అందరూ దర్శించండి. కాస్త మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో తెలిస్తే, నేను ఒక చోటు ఉండిపోతాను అనుకోండి, మీరు అక్కడికి వెళితే నేను ఎక్కడున్నానో తెలుసుకుని వస్తే మీకు బాగుంటుంది. అంటే కొంచెం నా మొహం ఇప్పుడే అందరినీ ఫోటోలు తీసుకోవాలనుకుంటా, మర్చిపోతానేమున్నది. నేను కిందసారి లక్ష్మీరేఖ వాళ్ళ ఇంట్లో చూసిన అమ్మ అమ్మ వచ్చారా, అది చూసారా, అది చూసారా, నేను మిమ్మల్ని ఫోటో మర్చిపోయాను కానీ అడ్రస్ గుర్తుంది, అందుకనే ఫోన్ చేశాను ఇక్కడికి వచ్చాను అని. ఆ లక్ష్మీరేఖ అక్కడికి వచ్చింది సరే అని. ఇలా మన ఒకళ్ళకొకళ్ళ మనందరము కూడా ఒకే భగవంతుని సంతానం ఉండవు, మర్చిపోవద్దు. అమ్మ నాన్నలు వేరవచ్చు, ఇంటి పేర్లు వేరవచ్చేమో కానీ మనలో ప్రకాశించే శక్తి మాత్రం ఒక్కటే ఉన్నది. అది మనందరిలో ఏది మంచితనము, ఇప్పుడు ప్రార్థన విన్నారు కదా గురుదేవులు ప్రసాదించిన ప్రార్థన, దాంట్లోనే ఉంది, దానికి సంబంధించిన వాళ్ళం మనందరం. ఒక ఆధ్యాత్మిక కుటుంబం మనందరం ఎక్కడికి వెళ్తున్నాం. అందుకని ఆధ్యాత్మికతను నమ్మండి, గుర్తించండి, తెలుసుకోండి, ప్రయత్నం చేయండి, తప్పకుండా మనందరం. కాబట్టి ఇప్పుడంటే ఈ అమ్మాయికి మాట ఇచ్చాను నేను వస్తానని, అందుకని తప్పకుండా రావడం జరిగింది. అలాగా మీ అందరూ తలుచుకుంటే కూడా, అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు రావడం జరుగుతుంది, లేకపోతే నేను ఒక నెల రోజుల కోసం రావడం జరుగుతుంది. ఇంట్లో సంస్థలు ఉన్నాయి కదా, అక్కడ కూడా చాలా ప్రోగ్రాంలకి వెళ్తుంటాను, సాధు పరిషత్తులని ఇలాంటివన్నీ వాటికి కూడా వెళ్తుంటాను, స్వామీజీలు పిలుస్తుంటారు. ఎంతసేపు ప్రచారం చేయాలన్నదే మా గురుదేవులు నాకు నేర్పించారు, ఇంక ప్రచారం కోసం వెళ్తుంటాను. కాబట్టి ఏమొద్దు, మీరు నాతో పాటు భగవంతుని గురించి తలుచుకుంటే చాలు, అందరు కలిసి మీ వాటితో పాటుగా ఒక ఏదంటే, ఇప్పుడు ఇక్కడ దేవుని పెట్టాను కాబట్టి అందరూ నన్ను చూసినా ఒకసారి భగవంతుడు ఎలా ఉన్నాడు, మీరు వెతుక్కుంటున్నారు అక్కడ రాముడు ఉన్నాడా కృష్ణుడు ఉన్నాడా కదా, ఎవరి దేవుళ్ళు వాళ్ళని వెతుక్కుంటూ ఉంటాం కదా. అందుకనే మధ్యలో ఏ విగ్రహం లేకుండా విఘ్నేశ్వరుడు పెట్టుకున్నాను అక్కడ, పెద్ద విఘ్నేశ్వరుడు దొరికాడు. ఈవిని ఏం అడిగినా అది తీసుకొచ్చి ఇచ్చింది, ఇంకా తీసురా తీసురా అంటే రావట్లే, రేపు నేనే పంపిస్తాను మా క్యాలెండర్ నీకు ఇక్కడ నుంచి. ఎందుకంటే మన రుచి మన టేస్టు మన హిందూ సాంప్రదాయంలో ఎలా ఉందంటే, ప్రతిదానికి గడ్డి ఒకటే తినమ్మ, వసూలం కాదు మనం, నాలిక టేస్ట్ తెలుసు మనకి. కొంతమంది కారం అంటే ఇష్టం, కొంతమంది తీపి అంటే ఇష్టం, కొంతమంది చేదంటే కూడా ఇష్టం కదా. చేదంటే ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో ఆరోగ్య సూత్రం కూడాను, కాకరకాయ రసం కూడా తాగే వాళ్ళు ఉన్నారు. అందుకని ఏది ఇష్టమో తెలియదు, అందుకని భగవంతుడు అన్ని రూపాలు ధరించాడు కాబట్టి ఏదో భగవంతుడి ద్వారా మనం లోతుకెళ్ళి నువ్వు భగవంతుడు అని గుర్తించాడు. ఎక్కడదాకా తీసుకెళ్తుందంటే మన వేదాంతము అహం బ్రహ్మాస్మి దాకా తీసుకెళ్తుంది. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మనై ఉన్నా. ఈరోజు ప్రొద్దుట నేను లేచాను, నేను ఆరోగ్యంగా బాగున్నాను కాబట్టి మీ అందరినీ చూడగలిగాను. నేను ప్రొద్దుట రాత్రి లేవలేదనుకోండి, నేనే లేదనుకోండి, నాకు మీరందరూ ఎంత ఉండి ఎన్ని వంటలు చేస్తే మాత్రం లాభం ఏంటి. అందుకని గుర్తించండి, ఎవరికి వాళ్ళం మనం బాగుండాలి. ఇందులోనే ఉన్నాడు అసలు భగవంతుడు అనేవాడు. ఏమండి ఎన్ని ఫారెన్ కార్లు ఉండి మాత్రం ఏం లాభం, ఆ యజమాని ఉండాలి అన్నా కాదా. అందుకని మనం బాగుండాలి, అందుకని ఎవరికి వాళ్ళు ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అవసరం లేనటువంటి వాటికి పెంచుకుని మన ఇంటిని మన చెత్తకుండి చేసుకోకూడదు, గార్బేజ్ చేసుకోకూడదు. మనది ఎప్పుడు అమృత భాండం, మనం అమృత పుత్రులం అన్నాడు ఆయన వివేకానంద స్వామి. ఇంకా నేను చెప్పను, ఇలా చెప్తుంటే వెళ్ళిపోతారు. సంవత్సరానికి ఒకసారి అమ్మ అంటే ఇంతవరకు జూలై 4th వీకెండ్ పెట్టుకుని వస్తున్నాము, అంటే అందరం కూడా కలుస్తాము. ఇప్పుడు ఈసారి షార్లెట్లో ఉంది, నార్త్ క్యారలీనా చివర షార్లెట్లో ఇప్పుడు ఉందన్నమాట. వెళుతూ వెళుతూ నేను మళ్ళీ ఎస్ఎఫ్ఎల్లో కూడా కార్యక్రమాలు ఉన్నాయి, అన్ని చోట్ల కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినప్పుడల్లా నాకున్న రోజులను బట్టి ఒక్కొక్క పక్క సేవించుకుంటూ నా సేవ ఇదే, మీ అందరిలో ఉన్న భగవంతుడిని నేను ఆనందిస్తూ దర్శిస్తూ వెళ్దాం అనేది. అందుకని ఇలా తర్వాత షాంపెయిన్ మా గురుదేవులు వచ్చినప్పుడు మిజూరి సెంట్ లూయిస్ అండ్ షాంపెయిన్ ఇల్లినోయ్లో ఉన్నారు కాబట్టి అది నా గుడి లాంటిది, అవి రెండు అలాట్టే పెట్టుకున్నారు మా గురుభాయిలు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అందుకని కొన్ని దర్శిస్తూ వెళ్తూ ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా దానికి అందరూ కూడా ఈ అందులో ఉండే వివరం ఆ పేపర్ చూడండి. తర్వాత మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి కలుసుకున్న కొంత సమయం కొంచెం నేను చెప్పిన విషయాన్ని గురించి కూడా మీరు చర్చించుకోండి. ఎందుకంటే మన సొంతం ఇది, డబ్బులతో అమ్మబడేది కాదు. ఆనందము శాంతి అనేది మీరు చేసుకుంటే, కొంచెం చోటు చేసుకుంటే మీ దగ్గరే ఉండదండి. దాన్ని గుర్తించండి. మనం బయట స్నానాలు చేస్తే మురికి పడుతుంది, మనసు స్నానం చేస్తే మురికి పడుతుంది. మనసులో ఎప్పుడు మంచి విచారణ సద్భావన పెంచుకుంటున్నాడు తప్పకుండా. ఎప్పుడు ఇండియాలో ఆశ్రమం తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి? అందరం మనమే. అలాగే ఇక్కడ కూడా ఎక్కడైనా నాకు ఒక స్వభావం ఉంది, ఎంతమంది ఉన్నా కలిసిమెలిసి ఉండటం అనేది, అమ్మ మీ ఇల్లేం పాడు చేయమనమ్మా, ఎందుకంటే ఇల్లు వాకిళ్ళు అందరికీ ఉన్నాయి, ఈ ఇల్లును పాడు చేసుకోకుండా ఉంటే చాలు, హృదయం పాడు చేసుకుంటే జీవితం పాడైపోతుంది. అందుకని ఇల్లు పాడు చేయము, మేము వచ్చామని భయపడక్కర్లేదు, ఏమక్కర్లా, మీరు ఏది తీసుకుంటే అదే, మాకు వేరుగా ఏమక్కర్లేదు, భయపడకండి. కొంతమంది మేము వస్తున్నాం అంటే భయపడినట్టుగా కనిపించింది ఊళ్ళో, అందుకని అలాంటి భయమేం లేదు, మీతో పాటుగా ఉంటే చాలు. మీతో పాటుగా తర్వాత మీరే కాదు మేము కూడా వంట చేస్తాం. రోజులు మీ అందరూ వచ్చారు, నేను అడిగాను దీపికని, మేము కూడా కాస్త వంట చేస్తామమ్మా. మన అనుష్ఠాన బలం ఉంటే అదేం రాదు. గంగానది స్పీడ్గా ప్రవహిస్తోందమ్మా, వరుణాసి అని ఊళ్ళో నీళ్లు, ఊళ్ళో మురికి నీళ్ళంతా గంగలో వస్తుంది. కానీ మనం నిజంగా ఆ మురికి నీరునే చూస్తే గంగలో స్నానం చేయలేము. మనం గంగ తీసుకుంటాము, అన్ని చేస్తాం అక్కడ, అంటే గంగ ప్రవాహం ఎక్కువగా ఉంది. అలాగే మన సాధన అనేటువంటిది, మన విచారణ అనేటువంటిది, మన వేగాన్ని మనం తగ్గించుకోకుండా మన అనుష్ఠానాన్ని మనం చేసుకుంటే, ఇవి ఇంతే చులకన భావన నాన్న. ప్రపంచం అంటే 5,000తో కూడి ఉంది. భగవంతుడు కూడా మన చేతికి 5,000 ఇలాగే ఇచ్చాడు చూడండి. 5,000 ఒకలాగా ఉంటే పనులు అయ్యేవి కదా. ఏమండి ఈ పొడుగువేలు ఉంది కదా, అన్ని పొడుగువేళ్ళు ఉంటే ఈ పని అవుతుంది అవ్వదు. ఎంత బాగా పెట్టాడు చూడండి. ఒక వేలు ఉన్నట్టు ఒక వేలు ఎలా ఉండదు, ఒక మనిషి ఉన్నట్టు ఇంకో మనిషి ఉండడు. కొన్ని కొన్ని స్వభావాలు, వారి యొక్క పూర్వజన్మ వాసనలు ఇవన్నీ ఉంటాయి. అది వ్యక్తి దోషం అని కూడా మనం తీర్చి అక్కడ పెట్టద్దు. ఎందుకంటే వ్యక్తి మీద మళ్ళీ కోపం వస్తుంది మనకి, అది వ్యక్తి దోషం కాదు, పూర్వజన్మ నుంచి చేసుకున్న పాపం అంతే. నా గురుదేవులు చెప్పారు మనకు అందేది అందుతోంది, మంచిని ఆలోచించుకుంటూ మన బాటని చక్క మంచి మార్గంలో వెళదాం. ఎందుకంటే అదేదో డస్ట్బిన్ వాసన వస్తుంది కదా అని మన ఇల్లు పాడు చేసుకోం కదా, డస్ట్బిన్ తీసుకెళ్ళి బయట పెడదాం అంతే. అది కొన్ని వందలు పెట్టి అందంగా కొనుక్కున్నా నన్ను ఉపయోగించుకుని, నన్ను ఉపయోగించి బొమ్మలు పెడుతుంటారు, ఉపయోగించుకున్నా దాని నిండా డస్ట్ వేస్తే తీసుకెళ్ళి బయట పెడతాం, అయిపోయింది దాని ఉపయోగం. అలాగే అది అంతే ప్రపంచం, దాన్ని అలాగే చూడాలి, గాలికి పోతూ ఉంటాయి. కొన్ని వదిలేయాలి కదా, కొన్ని వదిలేస్తే అన్నీ వేసుకుని మిరపకాయ తీసి పారేస్తాం. ఎందుకని పులిహోరలోకి మిరపకాయ కావాలి, కానీ తిరిగేటప్పుడు మాత్రం మిరపకాయ పారేస్తాం, దాని అవసరం తీరిపోయి. ప్రపంచం కూడా అంతే, ప్రపంచాన్ని కూడా అలాగే చూడాలి. ఎప్పుడు అన్నిటిని వెంటేసుకుని తోసుకుంటూ వెళ్ళకూడదు, అప్పుడు పెద్ద మనసు అయిపోవాలి. మనం మనసు విశాలం చేసుకుంటే తప్పు. మీరు వెళ్ళండి, మళ్ళీ టైం అయిపోతుందని ఈయన గుణగుణలాడుతున్నట్టున్నాడు నాకు. మనిషి పొట్టుగా ఉన్నాడు కానీ అమ్మ మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ పిలిస్తే వస్తారు రాదు. స్వామికి దండం పెట్టుకోండి, వస్తే తీర్థం ఇస్తాను. తీర్థం తీసుకుందిరి కానీ ప్రసాదం అందరూ కూడా కడుపు నిండా భగవంతుని తలుచుకొని, వాళ్ళల్లో భగవంతుడు అందరిలో చేరి చాలా ఎక్కువ ప్రసాదం చేయించాడమ్మా, తప్పకుండా అందరూ బాగా తినేళ్ళండి, కడుపు నిండా తినేళ్ళే. ఎవరైనా ఇప్పుడు పెట్టుకునే వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకళ్ళు సత్సంగం పెట్టుకుంటారు, అక్కడికి అందరూ వెళ్తాం అన్నమాట. అలాగే ఎవరైనా పెట్టుకోవచ్చు. గోవిందా 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 గోవింద గోవింద నారామణరా హరి భజనాశేయ గోవింద గోవింద అనారామణరా హరి భజనాశేయ రా హరి భజనాశేయ హరి భజనాసే హరి గోవింద 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 అనరామనరా హరి భజనాసేయ రా హరి భజనా హరి గోవింద గోవింద గో తల్లి అందరికి బొట్టు పెట్టుకుని పడ్డిచ్చేవు బొట్టు పెట్టు ఒక్క బొట్టు పెట్టుకో మనరా హరి భజనాసేయరా హరి గోవింద 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 నరా మనరా నువ్వు బొట్టు పెట్టు కదా మనరా హరి భజనాసే గోవింద నరా హరి భజన గోవింద నరా హరి భజనాసే హరి దీనామే గతిరా హరి ఈ బొట్టు
పాప వల్ల లేట్ అయింది కానీ కలవాలని తప్పకుండా వచ్చాను
హరి నీ నామమే గతిరా నీ నామమే గతిరా గోవింద నీ నామ సుధరా హరి గోవింద నీ నామ
నిన్ను కలిశానమ్మా అమ్మ వాళ్ళు వస్తా
ఉంటారు
భారతి
తప్పకుండా గోవింద గోవింద అనరా మనరా హరి భజనాసేయరా హరి భజనాసే అనరా హరి భజనాసేయరా అనరా హరి భజనాసే నీ నామ ధ్యానం ఇంకా నాశా నీ నామ నీ నామ ధ్యానం ఇంకా నీ నామ ధ్యానం ఇంకా లేది ఇంకా వేరే దురాశ లేది ఇంకా వేరే లేదింక వేరే దురాశ లేదింక సడలించరా నిరాశ ప్రభు సడలించరా నిరాశ ప్రభు సడలించరా నిరాశ ప్రభు సడలించరావి నీ వాటి వెంకటేశ ప్రభు నిదాన శ్రీ వెంకట ప్రభు నిదాన శ్రీ వెంకటేశ ప్రభు నిదాన శ్రీ వెంకటేశ హరి గోవింద 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 అనరా మనరా హరి భజనాసేయరా
హరి గోవింద 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 నరామనరా హరి భజనాసే హరి భజనాసేయ హరి భజనాసేయ రా హరి 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 స్మరణ కరో హరి 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 స్మరణ హరి 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 స్మరణ కరో హరి చరణ కమల్ ధ్యాన కరో హరి చరణ కమల్ హరి చరణ కమల ధ్యాన కరో
బాబు
మురళీ మాధవ సేవ కరో మురళీ మాధవ సేవ కరో మాధవ సేవ కరో మురళీ మాధవ సేవ కరో మురహరి గిరిధారి భజన కరో మురహరి గిరిధారి భజన కరో హరి స్మరణ కరో హరి ధ్యాన కరో హరి పూజ కరో హరి ధ్యాన కరో హరి 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 స్మరణ కరో హరి 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 స్మరణ కరో హరి హరి చరణ కమల ధ్యాన కరో హరి చరణ కమల హరి చరణ కమల ధ్యాన కరో మురళీ మాధవ సేవ కరో మురళీ మాధవ సేవ కరో మురహరి గిరిధారి భజన కరో మురహరి గిరిధారి మురహరి గిరిధారి తీసుకో బోల్ సద్గురు మహారాజ్ కి బృందావనాది సకాళీ ప్రసాదా